ప్రియమైన ఆత్మబంధువులారా, ఉద్యోగానికి రాజీనామా చేసి ఇప్పుడు ఈ భగవాన్ సన్నిధిలో ఉండాలని నాకెంతో అనిపిస్తున్నది అని ప్రశ్న. దానికి భగవాన్ సమాధానం ఏంటంటే, భగవాన్ ఎప్పుడూ నీతోనే ఉన్నాడు, నీ లోపలే ఉన్నాడు. ఉద్యోగానికి రాజీనామా చేయక్కర్లేదు, భగవాన్ ఎప్పుడు నీ లోపలే ఉన్నాడు, నీ కూడా ఉన్నాడు, నీతో ఉన్నాడు, పైన ఉన్నాడు, కింద ఉన్నాడు, కుడి పక్కన ఉన్నాడు, ఎడం పక్కన ఉన్నాడు, అంతటా ఉన్నాడు. భక్తులు గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఈ సృష్టికి కారణం ఏదైతే, ఈ సృష్టికి ఎవరైతే కారణమో ఆండి కర్త అని అంటారు. పరమేశ్వరుడు, ఈశ్వరుడు, ఈశ్వరుడు అంటే ప్రభు అని. ఈ సృష్టికి ఎవరైతే కారణమో, అంతటా వ్యాపించి ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువే మన హృదయంలో కూడా ఉంది. ఈ సృష్టికి కర్త వేరు, మన హృదయంలో ఉన్న వస్తువు వేరు కాదు, రెండు ఒకటే. మన హృదయంలో ఏ సద్వస్తువు అయితే ఉందో, బయట ఉన్న సద్వస్తువు, ఈ హృదయంలో ఉన్న సద్వస్తువు వేరు కాదు. ఈ ప్రపంచాన్ని ఎవరైతే సృష్టించారో, సృష్టించి ప్రపంచం అంతా ఎవరైతే వ్యాపించున్నారో, వారే మన హృదయంలో కూడా ఉన్నారు, కానీ వీరి వేరు, వారి వేరు కాదు. అది ముందు మనం గ్రహించాలి. అంచేత మన కర్మసాక్షి మన హృదయంలో ఉన్నాడు, బయట లేడు. అంటే మనం బయట ఉన్న దేవుణ్ణి మోసగించగలమేమో, కానీ లోపల ఉన్న దేవుణ్ణి మోసగించలేము. ఆయన కర్మసాక్షి. మన హృదయంలో ఉన్న తలంపులు, మనకు వచ్చే ఆలోచనలు, మనకు వచ్చే సంకల్పాలు, మనకు వచ్చే సంస్కారాలు అన్నీ చూస్తుంటాడు లోపల సాక్షిగా ఉండి. ఇది కర్మసాక్షి. అంతటా వ్యాపించున్నాడు, మన హృదయంలో ఉన్నాడు. మన హృదయంలో ఉన్నవాడు, అంతటా ఉన్నవాడు వేరు కాదు, ఒక్కడే. అనే విషయం గ్రహించాలి మనది. భగవాన్ ఎప్పుడూ నీతోనే, నీలోనే ఉన్నాడు, నీ లోపలే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. అంటే ప్రతి జన్మలో కూడా ఈశ్వరుడు మనకు, గురువు మనకు కూడానే ఉంటాడు. అంటే ప్రతి జన్మలో ఉండి మన పక్వానికి తీసుకొస్తూ ఉంటాడు, మన మనస్సును పక్వానికి తీసుకొస్తాడు. అంటే మనకిప్పుడు మెచ్యూరిటీ పెరగాలి కొంచెం, ఇంకా పక్వ దశ, మన మనస్సుకి పక్వ దశ రావాలి. భగవాన్ చెప్తూ ఉంటాడు, గంగానదిలో నిలబడి నాకు దాహమేస్తుంది, మంచినీళ్ళు దొరకటం లేదు అనటం ఎటువంటిదో, ఈశ్వరానుగ్రహం నాకు లేదనుకోవటం కూడా ఎటువంటిది. మనం అందరం ఈశ్వరానుగ్రహంలోనే ఉన్నాం, ఈశ్వరానుగ్రహంలో ఉన్నాం, కానీ అది అందుకోవటం చేతన అవటం లేదు. అందుకోవడానికి ఎందుకు చేయాల్సిన అవటం లేదంటే, దానికి తగిన తోకం మనకు లేదు, తగిన బరువు లేదు. లోపల నుంచి ఏదైనా శక్తి కానీ, తోకం కానీ, బరువు కానీ లోపల నుంచి వచ్చేదే కానీ పైనుంచి పూసుకునేది కాదు. అది లోపల నుంచి రావాలి, కానీ పైనుంచి పూసేది కాదు. అది ధనం వల్ల రాదు, అధికారం వల్ల రాదు. ఆ తోకము, బరువు, ఆ సంస్కారము, సజ్జత లోపల నుంచే రావాలి, కానీ పైనుంచి వచ్చేదే, బయట నుంచి వచ్చేదేం కాదు. అయితే మనకి మనస్సు పక్వ దశ లేదు, మనకు మెచ్యూరిటీ లేదు. ఆ మెచ్యూరిటీ వచ్చినప్పుడు, పక్వ దశ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వస్తువు మనకు వ్యక్తమవుతుంది. అది మెచ్యూరిటీ తీసుకురావడం కోసమే ఏ జన్మకి ఆ జన్మ మనకి ఇస్తాడు, మన పురాణం ఉంటూ ఉంటాడు. అంతేకాదు, మనం ఈ భూమి మీదకి రావటం కూడా ట్రైనింగ్ అవ్వటం కోసం. పుణ్యపాపాలు ఇవన్నీ మనస్సు యొక్క పరిధిలో ఉన్నాయి. సుఖపడే స్థానాన్ని స్వర్గం అంటారు, దుఃఖపడే స్థానాన్ని నరకం అని అంటారు. అవి కాలప్రవాహంలో పుణ్యం కరిగిపోతుంది, పాపము కరిగిపోతుంది. జ్ఞాన సముపార్జనకి అనేక మార్గాలు ఉన్నాయి. జ్ఞాన మార్గం ఉంది, భక్తి మార్గం ఉంది. భక్తి మార్గం ఉన్నా, ప్రపత్తి మార్గం ఉన్నా, శరణాగతి మార్గం ఉన్న ఒకటి. ఆ ప్రపత్తి మార్గంలో ఉన్న వాళ్ళకి, శరణాగతి మార్గంలో ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి దుఃఖం అంటూ ఉండదు. వాళ్ళకి హృదయాలనుకోండి, వైకుంఠం మనకు ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో ఆ మనిషిని ఇంకా కర్మ బంధించదు. హృదయంలో వైకుంఠం ఉంది, దాని తాలూకు సుఖం మనకు అనుభవంలోకి వచ్చిందనుకోండి, మీ మంచి కర్మ మిమ్మల్ని బంధించదు, చెడ్డ కర్మ మిమ్మల్ని బంధించదు, వదిలేస్తుంది మిమ్మల్ని ఇంకా బంధించదు. కర్మ ఏమి చేయలేదు మిమ్మల్ని, ఏ కర్మ ఏమి చేయదు, మంచి కర్మ ఏమి చేయదు, చెడ్డ కర్మ ఏమి చేయదు. మంచి కర్మ అనుభవంలోకి మీకు వచ్చినప్పుడు దానివల్ల గర్వం రాదు, మీకు సంతోషం కాదు. చెడ్డ కర్మ మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు దుఃఖం రాదు, ఏమి రాదు అది. అని ఇక్కడ హృదయంలోని వైకుంఠం ఎప్పుడైతే మీకు అనుభవంలోకి వచ్చిందో, స్వర్గాలు, నరకాలు, సుఖాలు, దుఃఖాలు, మంచి చెడు అన్నీ కూడా చేయం మామూలుగా, అవి కూడా నశించిపోతాయి. తర్వాత కర్మ ఏది ప్రారంభంలో, మీ ప్రారంభంలో ఏది అనుభవంలో ఉన్నా, అది అనుభవానికి వచ్చినప్పుడు అది మిమ్మల్ని ముట్టుకోదు, మిమ్మల్ని ఏమీ మీకు ప్రమాదం తీసుకురాదు. నువ్వు అనిపిస్తున్నావు, మేము ఏదో కర్మ అనిపిస్తున్నావు అంటూ ఉంటారు కొంతమంది, అది కూడా అలా కూడా వాళ్ళకి అనిపించదు. ఈరోజు ఇంకోటి, మన లోపల స్వార్థం పెట్టుకోకుండా మనం హృదయపూర్వకంగా పని చేస్తాం అనుకోండి, లోపలైన స్వార్థం లేకుండా హృదయపూర్వకంగా పని మనం చేస్తాం అనుకోండి, అది నిజంగా స్వార్థం లేని కర్మ అయితే వాడు కూడా వాడు ముక్కు మూసుకోక్కర్లేదు, ట్రైనింగ్ రావక్కర్లేదు, అది ధ్యానం చేయక్కర్లేదు, ప్రపంచ మార్గం అక్కర్లేదు, వాడికి కూడా మోక్షం వచ్చేస్తుంది. కర్మయోగం ద్వారా కూడా మనిషి తరించవచ్చు. అందులో ఏమి దోషం లేదనుకోండి, వర్క్ చేస్తున్నాం అనుకోండి, అంటే సమాజంతో కూడా మనం కూడా పెరుగుతూ ఉంటాం. 10 మంది సుఖం కోసం మనం పని చేస్తాం అనుకోండి, మన సుఖం కూడా పెరుగుతుంది. 10 మంది అభివృద్ధి కోసం మనం పని చేస్తాం అనుకోండి, మనం కూడా అభివృద్ధిలోకి వస్తాం. అది సామాజిక స్పృహ వల్ల కూడా మోక్షం పొందవచ్చు. అంటే హృదయంలో దోషం లేనప్పుడు, దోషం లేకుండా స్వార్థం లేకుండా నువ్వు పనిచేస్తున్నప్పుడు ఆ రకంగా కూడా నువ్వు ఆత్మ సాక్షాత్కారం, ఆ సత్య సాక్షాత్కారం పొందవచ్చు. అదే భగవంతుడు ఒక అతను అన్నాడు, నేను స్వార్థం లేకుండా పని చేస్తున్నాను అన్నాడు. అప్పుడు భగవాన్ ఏమన్నాడంటే, నీకు మోక్షం వస్తుందని చెప్పలేదు, స్వార్థం లేకుండా పని చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు, అది నిజమైతే ఏది, నువ్వు చెప్పిన మాటే కనుక నిజమైతే మటుకు నీకు మోక్షం వస్తుంది. కొంతమంది లోపల స్వార్థం పెట్టుకుని నేను స్వార్థం లేకుండా పనిచేస్తున్నాను చెప్తే అలా భగవంతుని మనం మాయ చేయలేము. ఎందుకంటే మాయ భగవంతుడి చేతిలో ఉంది. అంటే ఆయన ఏమంటారంటే, నువ్వు నిజంగా స్వార్థం లేకుండా పనిచేస్తున్నావు, నువ్వు నోడుతో చెబుతున్నావు, ఆ మాటే నిజమైతే, నిజమైతే ఇతర మార్గాలతో సంబంధం లేకుండా నీకు మోక్షం వస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని నీకు గ్రహించడానికి ఉద్యోగానికి నీ హృదయంలో దేవుడు ఉన్నాడని, హృదయంలో గురువు ఉన్నాడని, ఈశ్వరుడు ఉన్నాడని, సుఖం నీ హృదయంలో ఉన్నదని తెలుసుకోవడానికి నువ్వు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి రోడ్డు మీద పడక్కర్లేదు. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి నువ్వు రోడ్డు మీద పడక్కర్లేదు, ఉండి విడిచిపెట్టనక్కర్లేదు. ఎవరైనా మీరు ఇల్లు విడిచిపెట్టక్కర్లేదు, ఇంట్లో ఉండే మీరు సాధన చేసుకోవచ్చు అంటే భగవాన్ కొంతమంది ఆక్షేపించేవారు, మరి మీరు ఎలా వచ్చేసారు ఇల్లు విడిచిపెట్టని. అదే అని చెప్పాను, నా దేహ ప్రారంభం, ఒక్కో దేహానికి ఒక్కో ప్రారంభం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నాం, ఒక దేహ ప్రారంభానికి ఇంకో దేహ ప్రారంభానికి సంబంధం ఉండదు. ఇప్పుడు ఇంతమంది కూర్చున్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, ఇంతమంది కూర్చున్నాం, ఒక దేహ ప్రారంభానికి ఇంకో దేహ ప్రారంభానికి సంబంధం ఉండదు. అయితే దేహ ప్రారంభం ఏంటి, అది ఒక ప్రారంభాన్ని బట్టే దేహం నడుస్తుంది. జ్ఞానం సమానమే, ప్రకృతి గుణాలు దాటాక, దేహాభిమానం దాటాక జ్ఞానం సమానమే. ప్రకృతి గుణాలు దాటారనుకోండి, దేహాభిమానం దాటారనుకోండి, జ్ఞానం మటుకి సమానంగానే ఉంటుంది, గుణాలు వేరుగా ఉంటాయి. మీరు ధాన్య వ్యాపారం చేసి సంపాదించినా, కొబ్బరికాయ వ్యాపారం చేసి సంపాదించినా, లేదా టెక్నాలజీ వల్ల మీరు ధనవంతులైనా, కోటికి కోటి సంపాదించిన తర్వాత వాళ్ళని కోటీశ్వరుడే అంటారు. అలాగే మీరు భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, లేదా కర్మ మార్గంలో ప్రయాణం చేసినా, మీకు ఆత్మానుభవం ఆత్మజ్ఞానం కలిగితే మీరు మీ జ్ఞానితోడు సమానం. అంటే ఆ ప్రకృతి గుణాలను దాటగలగాలి. ఆ ప్రకృతి గుణాలను దాటడానికి మీరు ఏ మార్గం అనుసరించినా సరే, మీ పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి మీరు ఏ మార్గాన్ని అనుసరించినా, ఆ ప్రకృతిని దాటగలిగితే జ్ఞానం మటుకి సమానం. అంటే నువ్వు పని మానక్కర్లేదు, ఇది బాగా అర్థం చేసుకోండి. పని మానక్కర్లేదు, మన దేశం పాడైపోవడానికి అదే కారణం. మతాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు, వంటింటి మతం కింద తయారు చేశారు. ఎంతసేపు గడప దాటితే కుడికాల ముందే ఎలా, ఎడంకాల ముందే ఎలా, ఇదే గొడవ కానీ అసలు సబ్జెక్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం లేదు. ఎవరు ఇద్దరు వస్తున్నారు, అది కుడికాలు అయ్యేలా ముందే ఎడంకాలు అయ్యేలా, ఇదే మతం అంటే ఎలా తయారు చేస్తారు. ఇంకా ఇప్పుడు మనకు ఏదైనా డబ్బు చేస్తుంది అనుకోండి, డబ్బు చేస్తే డబ్బు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఉన్న డబ్బుని పెంచేసుకోవడానికి చూడకూడదు. అలాగే ఎప్పటి నుంచి భారతదేశంలో ఎప్పటి నుంచి ఏదో కుల వ్యవస్థ ఉంది, ఈ కులాన్ని బట్టి ఆ కుల వ్యవస్థను తొలగించుకోవడం మానేసి నాయకులందరూ కలిసి కుల వ్యవస్థను పెంచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం. ఇప్పుడు చూడండి, రాజకీయాలు అక్కడ ఏ కులం ఉంటే ఆ కులం వాడిని అక్కడ నాయకుడి కింద, ఎమ్మెల్యే కింద, మండలం ప్రెసిడెంట్, అది ఇంకోటి ఆ కులాన్ని బట్టి అక్కడ పెడతారు మనిషి. దాన్ని బట్టి ఏంటి, రాజకీయ నాయకులు కులాన్ని పెంచేస్తున్నారు కదా ఇండైరెక్ట్గానే. ఇప్పుడు పూర్వాంచేలో వచ్చింది కుల వ్యవస్థ, కుల వ్యవస్థ దేశాన్ని పీడిస్తుంది, దాన్ని తగ్గించుకోవడం మానేసి దేశాన్ని పరిపాలించే వాళ్ళందరూ కలిసి ఆ పుండిని పెంచేసి ఆ కుల వ్యవస్థను పెంచేస్తే ఇంకా దేశం ఎలా బాగుపడుతుంది. మనకేదో తలకాయ పోటు వస్తుంది, ఆ తలకాయ పోటు తగ్గించుకోవడానికి ట్రై చేయాలి, కానీ పెంచేసుకుంటే ఎలాగా. అన్ని కులాల వాడు జ్ఞానానికి వారసులు, దానికి ఒక స్త్రీ అని కానీ పురుషుడని కానీ భేదం లేదు. ఏ కులం వాడైనా ప్రయత్నం చేస్తే, సాధన చేస్తే, ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తే వాడు జ్ఞానం అవుతాడు. దీంతో కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. అంచేది నువ్వు ఇక్కడ భగవాన్ చెప్పే రహస్యం ఏంటంటే నువ్వు బట్టలు మార్చుకోక్కర్లేదు, కాషాయ గుడ్లు ఏం కట్టుకోక్కర్లేదు. దీనికి మీరు కుటుంబాన్ని విడిచిపెట్టి ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి పారిపోక్కర్లేదు. అంటే మీరేమేం చేయాలంటే, మీరు అభివృద్ధిలోకి రావాలంటే మీ ఇంటికాడ చేసుకునే పని మమకారం లేకుండా చేయటం నేర్చుకోండి. ఇది బాగా ముఖ్యం. ఎలకల భూమిలో ఎలక పడ్డాక బయటకు వస్తుందా? బయటికి రాలేదు. అలాగే మనం రెండు భూములు పడ్డాం, ఒకటి నేను, రెండు నాది. ఈ రెండు భూములు ఎలకల భూములు ఎలకలు పడతాయి. మన భగవంతుడు మనకి ఈ రెండు భూములు వేసాడు, ఈ రెండు భూముల్లో మనం పడతాం. నేను అనే భావంలో పడ్డవాడు ఇంకా బయటకు రాలేదు, వాడికి జ్ఞానం కాదు. అలాగే నాది నాది అనుకునేవాడు కూడా భావం, అదో భూము. ఆ భూమిలో పడ్డవాడు కూడా బయట, ఈ భూమిలో పడ్డా బయటకు రాలేడు, ఆ భూమిలో పడ్డా బయటకు రాలేదు. అప్పుడు ఆల్రెడీ మనం భూమిలో పడి ఉన్నాం. మొత్తం సృష్టిలోని ప్రతి వస్తువు భగవంతుడిది, కానీ ఆ భావన కూడా మనకు లేదు. నాదని అనుకుంటాం, భగవంతుడిదని మనం అనుభవిస్తే పర్లేదు, నాదని అని మనం అనుభవిస్తాం. అన్యసించడం అంటే వాంఛల్ని మమకారాన్ని విడిచిపెట్టాం. నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నా నీకు వాంఛ లేకుండా మమకారం లేకుండా పనిచేస్తావు అనుకో, నువ్వు సన్యాసుడు సమానం. సన్యాసి అంటే భగవంతుడు చెప్పిన నిర్వచనం ఏంటంటే కర్మఫలాన్ని ఆశించిన వాడు సన్యాసి. ఇప్పుడు ఇంటికాడ ఏం చేస్తారని అందరూ పని చేస్తారు, మమకారం కూడా చేస్తారు. కానీ మమకారం లేకుండా పనిచేస్తే నువ్వు కూడా సన్యాసి, అంటే నువ్వు పవిత్రుడు అవుతావు. మమకారం లేకుండా పనిచేస్తే భౌతిక పవిత్రుడు అవుతావు, భౌతికంగా నీకు ఆ పని పూర్తవుతుంది. సన్యసించడం అంటే వాంఛని విడిచిపెట్టాలి, అంటే చిత్తవృత్తి లేకుండా ఉండాలి. అంటే భగవంతుడి యొక్క సంకల్పాన్ని మనం అమలు, ఏ రోజుకి ఏ టైంకి ఏది వస్తుందో మనకు తెలియదు, అంతే ఈశ్వర సంకల్పం. రమణ మహర్షి గారు కొన్ని చాలా అద్భుతమైన మాటలు చెప్తారు. నాకు వచ్చే జన్మ ఉందా అని ఒక ఆయన అడిగాడు. అటువంటి ఇష్టం ఉండదు భగవాన్, అలా ఎవరైనా అడిగితే అటువంటి మాటలు ఇష్టం ఉండదు. ఆ చైతన్యము ఆత్మ లోపలను ఏదైతే ఉన్నా అది పట్టుకోవాలి. కానీ వచ్చే జన్మ ఉందా, కిందరి జన్మ ఎక్కడ పుట్టాం, రాబోయే జన్మ ఎక్కడ పుడతాం, ఇవి కూడా అనవసరం చెప్తారు. కానీ ఎవరైనా అడిగితే ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి వాళ్ళని సంతృప్తి పరచడానికి చెప్తారు. నాకు వచ్చే జన్మ ఉందా అని అడిగారు భగవాన్. ఒకరు అడిగారు, ఏ కారణం వల్ల నీకు ఈ జన్మ వచ్చిందో ఆ కారణం వల్లే నీకు వచ్చే జన్మ వస్తుంది. నువ్వు ఎందుకు పుట్టావు ఇప్పుడు? ఇప్పుడు పుట్టావు కదా నువ్వు. ఇప్పుడు ఏ కారణం వల్ల అయితే నువ్వు పుట్టావో అదే కారణాలు నీకు వచ్చే జన్మ వస్తుంది. ఎంత సింపుల్గా ఉందో చూడండి. దీనికి రామాయణం ఎలా ఉంది, ఉపనిషత్తులు ఎలా ఉంది, భారతంలో మరి శాంతి పర్వం ఎలా ఉంది, ఇటువంటివి మొక్కలు చెప్పి అలవాటానికి లేదు. నువ్వు ఇప్పుడు పుట్టావు లేదా? నువ్వు పుట్టావు. నువ్వు పుట్టాననుకుంటున్నావు కదా, పుట్టాననుకుంటున్నావు. ఏ కారణం లేకుండా పుట్టలేదు కదా, కారణంతో పుట్టావు. ఇప్పుడు ఏ కారణం వల్ల పుట్టావో ఆ కారణం వల్లే మళ్ళీ పుడతావు. ఎందుకు ఏముంటుంది, విశేషం ఏముండాలి? ఇది మీకు అర్థమైతే 10 పురాణాలు చదవక్కర్లేదు ఇంక. ఆయనకి పురాణాలు ఉపనిషత్తులు కోర్టు చేసే అలవాటు కూడా లేదు ఆయనకి. ఆ అనుభవాన్ని తీసి చెప్పటమే. లోపల పని చేయాలి, లోపల మమకారం పెట్టుకోకూడదు. పని చేయాలి, డ్యూటీ చేయాలి, లోపల మమకారాన్ని పెట్టుకోకూడదు. ఎవ్రీథింగ్ హ్యాపీనెస్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. మీరు కంగారు పడితే పని పూర్తి అవ్వదు. అది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అది జరుగుతుంది. కంగారు పడిపోవటంలో పని అవ్వదు. మనం కంగారు పెట్టుకుంటే పని అవ్వదు. ఆ టైంకి ఆ టైం వచ్చినప్పుడు ఆ పని పూర్తవుతుంది. నువ్వెప్పుడు కలదొక్కున్నా పని అవ్వదు. అదే భగవాన్ చెప్పారు, నువ్వు కర్తనకు నేను కర్తన అనుకోకుండా నువ్వు చేస్తే నేనేం బంధించదు. ఇది నేను చేస్తున్నాను, ఇది నా అయోడందిస్ అయోడం దట్, ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను, ఇది నా వల్ల అవుతుంది అనే తలంపు, ఆ భావంతో, వ్యక్తి భావంతో, ఆ కర్తృత్వ భావంతో చేస్తే మటుకు నీకు నీకు బంధింపబడతావు. అదే కారణాలు నీకు పునర్జన్మ వస్తుంది. నీ కర్తృత్వ భావన వల్లే నీకు పునర్జన్మ వస్తుంది. అంటే నీకు ఉద్యోగానికి రాజీనామా ఇవ్వక్కర్లేదు. నువ్వు భగవంతుడితో, భగవంతుని సంకల్పంతో రాజీపడి వాంఛను త్యజించి, కాబట్టి వాడు నువ్వు భగవంతుని సంకల్పంతో రాజీపడాలి. భగవంతుడి ఇష్టమే మన ఇష్టం, ఆయన సంకల్పమే మన సంకల్పం. అదే ప్రపత్య మార్గం, అదే శరణాగతి మార్గం. ఆ శరణాగతి మార్గం నీకు ఆ ప్రపత్య మార్గం కుదిరితే ఇంకేం అక్కర్లేదు. నేను కర్మ ముట్టుకోదు, కర్మ అంటది. ఒకవేళ పూర్వజన్మలో నీకు ఏదైనా చెడు కర్మ ఉన్నా ఆ చెడు కర్మ నీకు అనుభవంలోకి వచ్చిన అది కూడా నేను అంటది. భగవాన్ చెప్పారు ఆయనకి ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు అవి డాక్టర్లు ఏమన్నారంటే నేను తగ్గించలేము, ఆ కురుపు ఇంకా తగ్గించలేము, వైద్యం ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాం, అది ఇంకా మామూలుగా వైద్యం ప్రకారం తగ్గదు, పోనీ మీరు అనుకోవచ్చాం కదా ఈ కురుపు తగ్గిపోవాలని మీరు అనుకోవచ్చాం కదా అని అడిగారు. ఆ క్యాన్సర్ అంటే భగవాన్ ఏం చెప్పారండి, దానికి అనుకున్నవాడు కురుపు తగ్గిపోవాలని అనుకున్నవాడు లోపల ఉన్నాడనుకోండి, మీరు చెప్పకపోయినా రోజు అనుకుంటానే ఉంటాడు తగ్గిపోవాలి తగ్గిపోవాలని. వాడు లేడు, వాడు ఇప్పుడు చచ్చిపోయాడు అన్నారు. ఈ కురుపు తొందరగా తగ్గిపోవాలని అనుకునేవాడు ఉన్నాడనుకోండి, లోపల డాక్టర్ చెప్పక్కర్లేదు, డాక్టర్ చెప్పకపోయినాడు అనుకున్నాడు ఉంటాడు, తగ్గిపోయిన తర్వాత తిరుపతి వెళ్తాం, రామేశ్వరం వెళ్తాం, కాశీ వెళ్తాం. నేను ఇంకా మన దేశంలో అందరూ విగ్రహాలకు భక్తులు ఎక్కువ, కొంతమంది ఎన్కే స్వామికి, కొంతమంది అన్నవరం సత్యనారాయణ స్వామి, కొంతమంది ఇంకో కొండకి, ఆ కొండకి, ఈ కొండకి. మామగారు దేశంలో మన మన ప్రాంతం కదా, మన హిందువులు ఎక్కువ, విగ్రహాలకు భక్తులు ఎక్కువ, రాళ్ళకు భక్తులు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మనకేదైనా జబ్బు వచ్చి చెప్తాండి, జబ్బు తగ్గిపోతే తిరుపతి తిరుగుతాం, చిన్న తిరుపతి తిరుగుతాం, పెద్ద తిరుపతి తిరుగుతాం, ఏదో అలా అనుకుంటాం. అదే భగవాన్ చెప్పారు, అలా అనుకున్నాడు లోపల ఉన్నప్పుడు, మీరు మీరు చెప్పకపోయినా అనుకుంటాడు, తగ్గిపోవాలి తగ్గిపోవాలి, ఆ తగ్గిపోవాలి అనుకున్నాడు లోపల లేడు, వాడు ఏనాడు చచ్చిపోయాడు. అంటే అక్కడ దేహబుద్ధి లేదు వాడికి, అక్కడ దేహబుద్ధి లేదు. నువ్వు సంపాదించవలసిందంటే ఏం లేదు, పోగొట్టుకోవలసిందే ఉంది. ఈ దేహాభిమానాన్ని పోగొట్టుకోవడం అంతే నువ్వు చేయవలసిన సాధన అది. అంటే కొంతమందికి మాట్లాడితే తొందరగా ఉడుకుమొత్తం వస్తున్నాడు, అసలు జ్ఞానం రాదు. అంటే వాడికి దేహాభిమానం ఎక్కువ ఉందని అర్థం. కొంతమంది ప్రతి చిన్న విషయం కూడా, చిన్న మాట కూడా పడలేరు, చిన్న విషయాన్ని కూడా ఉద్రేకపడతారు. ఇంట్లో కూడా వాళ్ళు తొందరగా ఉడుకుమొత్తం వచ్చేస్తుంది. కొంతమందికి 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా, 14 సంవత్సరం, 13 సంవత్సరం పిల్లల్లో ఉంటారు. ఆ వయసు అది మాట్లాడి చూస్తుంటే మామూలుగా 60 ఏళ్ళు వస్తాయి, కానీ 13 సంవత్సరం, 12 సంవత్సరం పిల్లలు మాట్లాడేట్టు మాట్లాడుతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, శరీరం ఎదిగింది కానీ లోపల మెచ్యూరిటీ లేదు, ఆ మనస్సు వికసించలేదు, మనస్సు వికసించలేదు, లోపల చైతన్య స్థాయి పెరగలేదని దాని అర్థం. అందుకే ఈ సత్సంగ సమావేశాలు శ్రవణం చెయ్యాలి, సబ్జెక్టు శ్రవణం చేయగా చేయగా సద్గ్రంథ పఠనం, సత్పురుష సహవాసం, హోలీ కంపెనీ వల్ల నీకు చైతన్య స్థాయి పెరుగుతుంది. అది మనస్సు హృదయంలో ఉండాలనే ఉంటుంది, దానికి మనస్సుకి హృదయంలో ఉండాలనే ఉంటుంది. దానికి ఎప్పుడు హృదయంలో ఉండాలి ఏంటి, అక్కడ చల్లదనం ఉంది. హృదయంలో ఏముంది, చల్లదనం ఉంది, సుఖం ఉంది, శాంతి ఉంది, ఆనందం ఉంది, అన్నీ ఉన్నాయి హృదయంలో. అక్కడ వైకుంఠం ఉంది, అక్కడ ఏముంది, వైకుంఠం ఉంది హృదయంలో. మనసుకి ఎప్పుడు అక్కడ ఉన్నాయి. మనకు నేడులో కూర్చోవాలని ఉంటుంది, కానీ ఎండలో కూర్చోవాలని ఉండదు. అలాగే మనస్సు కూడా ఎక్కడ ఉండాలి ఉంటుంది, హృదయంలో ఉంటుంది. కానీ ప్రమాదం ఎక్కడ వచ్చిందంటే, అహంకారము మమకారము దాన్ని జుట్టెట్టుకుని బయటకు రా తీసుకొచ్చేస్తున్నాయి. ఈ మనసు చెబుతున్నాయి అక్కడ ఉండాలని, చల్లగా ఉందో చల్లగా ఉందో అని చెబుతున్నాయి. కానీ అహంకారం కానీ మమకారం కానీ వస్తూ ఉంటాయి. ఈ మమకారం అహంకారం ఏం చేస్తుందంటే, హృదయంలో ఉన్న మనస్సుని లాగేసి బయటకు తీసుకొచ్చేస్తాయి. అక్కడి నుంచి దుఃఖం ప్రారంభం. ఎవరికైతే కర్తృత్వ బుద్ధి నశించిందో, దేహాభిమానం నశించిందో, అతని ప్రేమ పరిమితం అవుదు. దృష్టి ఎంత విశాలంగా ఉందో అతని ప్రేమ కూడా అంత విశాలంగా ఉంటుంది. కేవలం పరిమితులు ఉండవు, దానికి పరిమితులు ఉండవు. అలా ఎవరికైతే ప్రేమ విస్తరిస్తుందో, అలాగే ఎవరికైతే అనురాగం సృష్టి అంతా విస్తరిస్తుందో, అది నిజమైన భక్తుడి యొక్క లక్షణం. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, శాంతిగా ఉన్నారు, బాగున్నారు, వైకుంఠానికి ఒక జాండ దూరంలో ఉన్నామని మీకు అనిపిస్తుంది. కానీ రజోగుణం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవాలి, రజగుణం ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకోవాలి. ఆ ఎందుకు మనం కంట్రోల్ చేసుకోవాలంటే, ఏ కోరిక వచ్చిందో, ఏ వాంచి వచ్చిందో, ఏ గుణం వచ్చిందో, ఆ గుణం వచ్చినప్పుడు అది ఒకటే నిజం అనిపిస్తుంది. అందుకే దాన్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం. కోపం వచ్చిందనుకోండి, ఆ 10 నిమిషాలు అది ఒకటే నిజం మనకిస్తుంది. అది చిరాకు వచ్చిందనుకోండి, అది వచ్చిన టైంలో అది ఒకటి, అది కూడా తలంపురే, కానీ ఆ టైంలో అది ఒకటే నిజం. ఇంకా మిగతా ఏది లేదు, ఇది ఒకటే నిజం అనిపిస్తుంది. అంచేత అందులోంచి మనం బయటకు రావాలి. సముద్రానికి ఆ కెరటాలు కూడా ఉండదు. సముద్రం దృష్టిలో కెరటాలు ఎంత ఏపాటి. అదే నీ హృదయంలోనే చైతన్యానికి అది నీ అహంకారం కూడా ఉండదు, ఏముండదు. నువ్వు ఆ చైతన్యానికి నువ్వు పొందినప్పుడు నీ అహంకారం, నీ అహంభావన కూడా నీకు ఉండదు. ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేసినా ఏముండదు, విమర్శించినా ఏముండదు. ఎలా ఇంకోటి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి, మీరు ఎవరికైనా సలహా చెప్తే ఇంట్లో కానీ బయట కానీ, స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఎవరికైనా మీరు సలహా చెప్పేప్పుడు, ఏదైనా మాట చెప్పినప్పుడు సలహా రూపంలో ఉండాలి, కానీ విమర్శించినట్టు ఉండకూడదు. మనం విమర్శించి ఎవరిని బాగు చేయలేం, మనం విమర్శించి ఎవరిని బాగు చేయలేం. మీ ఇంట్లో వాళ్ళు అయినా సరే, బయట వాళ్ళైనా సరే, వాళ్ళకి ఎలా చెప్పాలంటే వాళ్ళ సలహా రూపంలో చెప్పాలి. ఇలా చేస్తే మీరు బాగుపడతారు, అభివృద్ధిలోకి వస్తారని సలహా రూపంలో చెప్పాలి. బాగుపడతారంటే మనం విమర్శించవచ్చు. విమర్శ వల్ల ఎవడు బాగుపడ్డవు, మనం చెప్పే సలహా రూపంలో ఉండాలి. దానివల్ల వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి. ఓ ఈ దీనివల్ల ఇలా నష్టపోతున్నాం కదా అని వాడికి ఆడ బ్రెయిన్కి తట్టిలా మనం చెప్పాలి. అది చెప్పే మాట విమర్శ రూపంలో ఉండకూడదు. సాఫ్ట్గా ఉండాలి, స్వీట్గా ఉండాలి, షార్ట్గా ఉండాలి. అది చెప్పే పద్ధతి ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో ఎక్కడ చెప్పాలో సందర్భాన్ని బట్టి చెప్పాలి, కానీ సందర్భం లేకుండా చెప్పకూడదు. మన మాట సలహా రూపంలో ఉండాలి. విమర్శించి మనం ఎవరిని బాగు చేయలేము, సృష్టిలో ఎవరిని బాగు చేయలేము విమర్శించి. మన ఇంట్లో వాళ్ళ విషయాన్ని ఇక్కడ సలహా రూపంలోనే చెప్పాలి, అలాగే బయట ఎవడైనా సరే. ఈ బయట లోపలనేది దేహాభిమానాన్ని దేహబుద్ధిని బట్టి వస్తుంది అది, కానీ మనం సలహా రూపంలో చెప్పడం మంచిది. విమర్శించి మనం ఏ వ్యక్తిని బాగు చేయలేము. టైంకి కాఫీ తీసుకుని టైంకి భోజనం చేసుకుని అన్ని సదుపాయాలు నీకు ఇంటికాడ ఉండగా నీకు జ్ఞానం రానప్పుడు ఇల్లు ఇడిచిపెట్టి వెళ్ళిపోతే మళ్ళీ కొత్త పరిసరాలు వస్తాయి, కొత్త పరిసరాల్లో కొత్త సమస్యలు వస్తాయి. అక్కడ ఇంటికాడ నీకు అన్ని సదుపాయాలు ఉన్నప్పుడు నువ్వు జ్ఞాన సంపాదన కృషి చేసుకోలేకపోతే కొత్త వాతావరణంలోకి వెళ్ళి నువ్వు కృషి చేసుకుంటావు, అక్కడ సాధిస్తావు ఏం చెప్పలేదు. దీపం ఉండగానే నీకు చదువుకునే అలవాటు లేకపోతే దీపాలు ఆరిపోయిన తర్వాత ఏం చదువుకుంటావు. పరిసరాలు మార్చుకోవటం వల్ల పెద్ద ప్రయోజనం లేదు. అంటే మన దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఒక పరిసరాల్లో మనం ఉంటాం. ఆ పరిసరాలు మన మనస్సు కనుక శాంతి ఉంటే, మన మనస్సు కనుక హృదయంలో ఉంటే ఆ వైకుంఠం, ఆ మోక్షానికి మోక్షకు మనం అనుభవిస్తా అంటే పరిసరాలు మనం ఏం చేయదు. భగవాన్ ఆకలి బాధతో బాధపడినప్పుడు ప్రారంభం ఏమి చేయలేదు, అజీర్తి బాధతో బాధపడినప్పుడు కూడా ఆ ప్రారంభాన్ని ఏమీ చేయలేదు. సోఫాలో కూర్చున్నప్పుడు ఆయనకి ఏమనిపించలేదు, రాళ్ళ మీద కూర్చున్నప్పుడు కూడా ఆయనకి ఏమని చూసేవాళ్ళకి అనిపిస్తుంది. పూర్వం నేను రాళ్ళ మీద కూర్చున్నాడు, ఇప్పుడు సోఫాలో కూర్చుంటున్నాడు అని చూసేవాడికి అనిపిస్తుంది, కానీ ఆయనకి మటుకి ఇలా అనిపించదు, అనుకుని కూడా అక్కడ లేడు. కాబట్టి నీ మనస్సును నియమించుకోవాలి. ముందు ఏముంటుంది, నీ మనస్సును నియమించుకోవాలి. అది నువ్వు ఇంట్లో ఉంటావా, అడవిలో ఉంటావా, తెల్ల బట్టలు కట్టుకుంటావా, ఎర్రబట్టలు కట్టుకుంటావా, ఏ బట్టలు కట్టుకుంటావా, ఎక్కడ ఉంటావు అని ముఖ్యం కాదు. ఆ మనస్సును ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటున్నావు, దాన్ని ఎంతవరకు నియమించుకుంటున్నావు, అది మనకు స్వాధీనంలో ఉందో లేదో అది చూసుకోవాలి. కానీ ఆ మనస్సు ముఖ్యం, అది చూసుకోవాలి. కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవడం మానేసి, దాన్ని నియమించుకోవడం మానేసి, దాన్ని నిగ్రహించుకోవడం మానేసి ఏ బట్టలు కట్టుకుందామో ఈ బట్టలు కట్టుకుందామో దానివల్ల ప్రయోజనం లేదు. దేన్నైతే నువ్వు డెస్టినేషన్ చేరడానికి, నువ్వు పొందవలసిన వస్తువును పొందడానికి ఏదైతే అడ్డొస్తుందో దాన్ని తీసుకు పక్కన పెట్టడం ముఖ్యం. కానీ దాన్ని వదిలేసి, దాన్ని నిగ్రహించుకోవటం మానేసి, దాన్ని నియమించుకోవటం మానేసి, దాన్ని తొలగించడం మానేసి నేను ఈ బట్టలు కట్టుకున్నాను గృహస్థాశ్రంలో ఉన్నాను సన్యాసాశ్రంలో ఉన్నా చెప్పిన ప్రయోజనం లేదు. ఆ మాటల వల్ల నీకేం ఉపకారం ఉండదు. అందులో పరిసరాలను మార్చడం అవసరం. ఏ పరిసరాలైనా నీ కృషిని ఎప్పుడు కొనసాగ, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఏ పరిసరాలు ఉన్నా, అసలు నీకు శ్రద్ధ ఉంటే, నీకు శ్రద్ధ ఉంటే, ఆప్యాయత ఉంటే, ఈశ్వరుని తెలుసుకోవాలంటే, ముముక్షత్వం ఉంటే, జిజ్ఞాసు నీకుంటే, ఏ పరిస్థితులు ఉన్నా, నీ పరిస్థితి ఇంటికాడ పరిస్థితులు అనుకూలంగానో ప్రతికూలంగానో నీ సాధన జరిగిపోతూనే ఉంటుంది. అసలు నీకు శ్రద్ధ అంటూ ఉంటే, ఆ శ్రద్ధ లేనప్పుడు పరిస్థితి నీకు అనుకూలంగా ఉన్నా నువ్వు సాధన చేయవు. శ్రద్ధను వాడి పరిస్థితిని వ్యతిరేకంగానే వాడు సాధన చేసుకుంటూ వాడి పద్ధతిలో వాడు చేసుకుంటూనే ఉంటాడు. తర్వాత ముఖస్థితి కొట్టి మీరు అలవాటు పడకూడదు. ఎవడైనా మిమ్మల్ని ముఖస్థితి చేశారని కూడా ఆ ప్రమాదంలో పడకూడదు. ఎందుకంటే మీరు ముఖస్థితి వల్ల మీకు పొంగు వస్తుంది అనుకోండి, అహంభావం అలంకరింపబడదు. మన ముఖానికి స్నో రాసినప్పుడు, పౌడర్ రాసినప్పుడు మనకు ఎలా ఉంటుందో, మన ముఖస్థితి వల్ల లోపల సంతోషం వస్తే అహంభావం వస్తా పోతుంది అనుకోండి. అంటే ఎవరైనా ముఖస్థితి మిమ్మల్ని చేయొచ్చు, దానివల్ల మీకు చెడ్డాను కాదు, మీరు వికారం రాకుండా చూసుకోవాలి. కొంతమంది మిమ్మల్ని విమర్శిస్తూ ఉండొచ్చు, కొంతమంది స్తోత్రం చేస్తూ, వీళ్ళు అబౌగా మీరు ఉండాలి. ఇది ఎలా ఉండాలి, అప్పుడు మైండ్ మోస్ట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మైండ్ ఎలా ఉంటున్నప్పుడు మోస్ట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది, అప్పుడు మీ మైండ్ మీకు స్వాధీనంలో రావటం ప్రారంభిస్తుంది, అనగటం ప్రారంభిస్తుంది, ఆత్మజ్ఞాన సముపార్జనకు సిద్ధమవుతుంది, ప్రిపేర్ అవుతుంది. ప్రిపేర్ ఇదే ఆత్మాకారం చెందుతుంది. అది హృదయంలో ఉంటే ఆత్మాకాశంలో లయమవుతుంది. మనస్సు నిర్మలం అవ్వకుండా, మనస్సు నిశ్చలం అవ్వకుండా, మనస్సు ఏకాగ్రం పొందకుండా, మనస్సు కుదిరిపడకుండా ఆత్మాకాశంలో, ఆ ఆత్మలో, ఆ చైతన్యంలో అది లయం కాదు. నువ్వు నేను అనే తలంపు కూడా వెళ్తున్నావు, కానీ అది ఎక్కడైతే ఉదయిస్తుందో దాన్ని పట్టుకోవటం లేదు. నువ్వు ఆ నేననే తలంపు కూడా నువ్వు పరిగెడుతున్నావు, కానీ నేననే తలంపు ఎక్కడైతే ఉదయిస్తుందో ఆ ఉదయించిన చోట నువ్వు ఉండలేకపోతున్నావు. ఉంటే నీకు జ్ఞానం, ఉంటే జ్ఞానం అక్కడ ఉంటే ఉండగలిగా అనుకో, నీకు జ్ఞానం వరిస్తుంది. కానీ నువ్వు జ్ఞానం దగ్గరికి వెళ్ళక్కర్లేదు, జ్ఞానమే నీ దగ్గరికి వస్తుంది. మన హిందువులకి యజ్ఞాలన్నా యాగాలన్నా కొత్త కొత్త చీరలు తీసుకొచ్చి మంటలో పడేయటం, ఈ కమల పువ్వులు కమల పువ్వులు ఏదో ఉంటాయో అవి మంటలో పడేయటం, ఈ బెల్లం తీసుకొచ్చి మంటలో పడేయటం, గురికి జనం అందరూ పోగొట్టం, అలా చేస్తే దానివల్ల ఇది దేవతల దేవతల వల్ల అనుగ్రహం వస్తుంటాం. దీన్ని పిచ్చగొడవలోకి వెళ్ళొద్దాం. కొంతమంది పట్టు చీరలు కూడా ఎద్దినవని పేరు చెప్పి ఆ పట్టు చీరలన్నీ అందరూ మంటలు వేసేస్తారు. అంటే దాని ఏంటంటారు, కమలాలు, కమలాలు తీసుకొచ్చి అందులో పడేయటం, నిప్పులో పడేయటం. దీనివల్ల ఏదో పుణ్యం వస్తుంది, తర్వాత మీకు ఏదో పెద్ద పదం వస్తుందని చెప్పటం. దీన్ని పెచ్చగొడవల్లోకి వెళ్ళొద్దు. అంటే వేదంలో చెప్పిన యజ్ఞ శబ్దానికి కృష్ణుడు శబ్దం దాని అర్థమే మార్చేశాడు భగవద్గీత దగ్గరికి వచ్చినప్పుడు. అగ్నిలో నువ్వు నెయ్యిని హోమం చెయ్యని, అది కదా భగవద్గీతలో కృష్ణుడు చెప్పేది. యజ్ఞం అంటే నువ్వు స్వార్థం లేకుండా ఏ పని చేసినా నీ జీతలంపు వచ్చినా నువ్వు అది యజ్ఞంతో సమానం. నువ్వు ఏదైనా పని చేస్తావు అనుకో, మంచి పని చేస్తావు అనుకో, అందులో నేను తీర్థ ఆశించడం లేదనుకో, పేరు ఆశించడం లేదనుకో, ఏమీ ఆలోచించడం లేదనక యజ్ఞంతో సమానం. అదే యజ్ఞం. యజ్ఞం అంటే నువ్వు తీసుకెళ్ళి డబ్బాలో నీ పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో పడాయి అక్కర్లేదు. తర్వాత మన దగ్గర వీక్నెస్ అంటే ఏంటి, నీ మా పని చేయి నీకు పుణ్యం వస్తున్నట్టు అది చేస్తారు, కానీ జ్ఞానం కోసం ఎవడు ఈ పని చేయదు. నువ్వు ఆ పని చేయి నీకు ఆ పుణ్యం వస్తుంది, ఈ పని చేయి ఈ పుణ్యం వస్తుంది అంటే దానికి ఎగబడతారు, కానీ ఆ పని చేయడానికి జ్ఞానోదయం కలగటం కోసం ఎవడు ఏ పని చేయడు. ఏదో జ్ఞానం యొక్క విలువ తెలియక, జ్ఞానం యొక్క విలువ తెలియక హృదయంలో ఉన్న వస్తువు దాని వైభవం మనకు తెలియక, అంటే లక్షలాది రూపాయలు యజ్ఞయాగాలు ఖర్చు పెడుతున్నారు, కానీ ఆ శ్రవణం చేసే శ్రవణ భాగ్యం, శ్రవణం చేసి భాగ్యం పొందుదామనే భావన ఎవరికి రావటం లేదు. మన హిందూ మతం అంతా ఈ పూజలకి సరిపెట్టేస్తున్నారు, ఈ పూజలు ఈ విగ్రహాలు విగ్రహాలు. నా గురువు ఎవరో నాకు తెలియటం లేదని భగవంతుడు ఒకరు చెప్పారు, ధ్యానం చెయ్యి, ధ్యానం చేస్తే నీకు మనస్సు అణుగుతుంది. పాట పాడేటప్పుడు వెనకాల ఈ హార్మోనియం వేస్తూ ఉంటారు కదండి, ఆ పాటకి హార్మోనియంకి చూను కదురుస్తూ చూను కూరుతూ ఉంటుంది కదా, ఆ పాట ఒక రకంగా హార్మోనియం ఒక రకంగా ఉంటుంది, ఆ పాటను బట్టి వీడు హార్మోనియం వాయిస్తూ ఉంటాడు. అదేవిధంగా నువ్వు ధ్యానం చేస్తుంటే నీ మనస్సు నిర్మలం అవుతుంది, నిశ్చలం అవుతుంది. అప్పుడు నీ గురువు ఎవడో నీకు నీ హృదయానికి ఆ శృతి నీ హృదయానికే తెలుస్తుంది గురువు ఎవడో అని. అందరి దగ్గరికి వెళ్ళి మా గురువు ఎవరండి, మా గురువు ఎవరని అడగక్కర్లేదు, నీకే తెలుస్తుంది నువ్వు కొంచెం ధ్యానం చేస్తే. అంచేది నువ్వు ఆ పని చేశానంటే ఈ పని చేశాను ఆ పని చేశాను నువ్వు అంటా ఉంటావు, ఆ పని చేసే నేనెవడని నువ్వు విచారణ చేసుకో, ఇది మాయ అంతా ఎక్కడ ఉంటాను, అక్కడ అది చేశాను ఇక్కడ ఇది సాధించాను అక్కడ అది సాధించాను, ఆ నేనెవడు నువ్వు ప్రశ్నించుకో, నువ్వెవరో గుర్తించుకో, నువ్వెవరో అంటే అక్కడ అది చేశాను ఇక్కడ ఇది సాధించాను అక్కడ అది సాధించాను అనే అది నువ్వు కాదు, అది అది నువ్వు కాదు. కానీ నిజమైన వస్తువు సద్వస్తువు సత్య వస్తువు అది నేను సాధించాను నేను సాధించాను అది అనుకోదు. దానికంటే వేరుగా ఏది లేదు. నేను అక్కడ అది సాధించాను ఇక్కడ అది సాధించాను అని చెప్పి నేను మటుకు నువ్వు కాదు, నువ్వు అక్కడ ఆగిపోతున్నావు, అది నేను మటుకి అది నువ్వు కాదు, దాని మూలంలో ఉన్నటువంటి వస్తువు నువ్వు. అంచేత నువ్వు ఏదిగా ఉన్నావు దాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చెయ్యి. అంచేత నువ్వు నీవుగా ఉంటే జరగవలసిన పని జరుగుతూ ఉంటుంది. ఎవరు ఆత్మలు చైతన్యావు, నువ్వు దేహంగా ఉంటున్నావు మనస్సుగా ఉంటున్నావు, నువ్వు దేహంగా ఉండకుండా మనస్సుగా ఉండకుండా చైతన్యంగా ఉంటే ఆత్మగా ఉంటే జరగవలసిన పని జరుగుతూ ఉంటుంది. నీ సంకల్పంతో సంబంధం లేకుండా నీ కోరికతో సంబంధం లేకుండా జరుగుతూ ఉంటుంది. భౌతికంగా నీకు జరిగేది కూడా ఈశ్వర సంకల్పానుసారమే జరుగుతూ ఉంటుంది. నువ్వు నీవుగా ఉండు, నీవుగా ఉండు, నువ్వు దేహంగా ఉండొద్దు మనస్సుగా ఉండొద్దు ఆత్మగా ఉండు చైతన్యంగా ఉండు, నీకు జరగవలసినది జరుగుతుంది. నీ కోరిక ఉంటే జరిగినట్టు, కోరిక లేకపోతే జరగదని అనుకో. మనం ఏమనుకుంటామంటే ఇది మనం కోరుకోకపోతే మనకు రాదేమో అంటారు. అంటే భగవాన్ అన్నారు, నీ కోరిక శక్తి లేదు, శక్తి దేవుడిది అన్నారు. మనం అందరూ అనుకుంటాం ఇలాగా, మనం ఈ కోరిక కోరుకోకపోతే ఈ వస్తువు మనకు రాదేమో, ఇది మనం పొందలేమనుకోండి. నీ దేహ ప్రారంభంలో ఉన్నప్పుడు నీ కోరికతో సంబంధం లేకుండా నీకు వచ్చేస్తుంది. ఈ రమణ మహర్షి భక్తులు కూడా కొంతమంది పిచ్చోళ్ళకి తయారవుతున్నారు. మరి నాకు ఎవరో చెప్తున్నారు, ఆ రమణాశ్రమంలో ఎవరో చెప్తున్నారట, నాకు చూసి చెప్తున్నారు, రాముడి కంటే గొప్పవాడు రమణ మహర్షి, కృష్ణుడి కంటే గొప్పవాడు రమణ మహర్షి అని చెప్పాడంట రమణాశ్రమంలో ఎవడో ఒక ఆయన చెప్తే నువ్వు చెప్తున్నాడు ఏంటి మరి కారణం ఏం చెప్పాడంటే రాముడు భార్యని పీడించేశాడంటే ఏడిపించేశాడట, రాముడు వచ్చింది భార్యని ఏడిపించాడటండి, కృష్ణుడి మా యుద్ధాలు చేసి అనేక మందిని చంపేశాడటండి. అంటే రమణ మహర్షి గారికి భార్యని ఏడిపించాడు, పెళ్లి అయితే కదా అసలు ఆయనకి ఇద్దరు గోచి పెట్టుకుని ఆయన అక్కడ కూర్చుంటే ఆయన ఇద్దరు చేస్తాడు, అలా పోలికలు చెప్పి అలా పోలికలు చెప్పి అంటే వాళ్ళకి రమణ మహర్షి మీద ప్రేమ ఉండొచ్చు, కానీ రాముడి కంటే గొప్పవాడు కృష్ణుడి కంటే గొప్పవాడు అటువంటి మాట అనకూడదు, అపచారం అది. సరోజం అంటే నాకు ఇష్టం ఉండొచ్చు, సరోజం అంటే నాకు ఇష్టం చెప్పడానికి అన్నపూర్ణ చెడ్డదని చెప్పక్కర్లేదు. నాకెవరో మన రమణాశ్రమం నుంచి వచ్చి ఇలా చెబుతున్నారండి,
అవన్నీ కూడా పెరగట్టండి, వాళ్ళ బ్రెయిన్స్ పెరగట్టం, చివరికి ఏంటి వాళ్ళు గోల్ మిస్ అయిపోతారు, వాళ్ళు ఏమని గోల్ మిస్ అయిపోతారు. ఒక మనిషి మీద మీకు ఇష్టం ఉండొచ్చు, అంత మాసం లేదు, ఇంకో మనిషి చెడ్డవాడని చెప్పక్కర్లేదు. ఇక భగవానే చెప్పారు, రాముడికి జ్ఞానం ఉందా కృష్ణుడికి జ్ఞానం ఉందా అని భగవాన్ని అడిగారు. అడిగితే భగవాన్ అన్నారు, ఈ రాముడు ఏ రాముడి పేరు స్మరించుకుంటా అంటే మనకు జ్ఞానం వస్తుందో, ఏ కృష్ణుడి పేరు స్మరించుకుంటా అంటే మనకు జ్ఞానం వస్తుందో, వాడి జ్ఞానం లేకుండా ఎలా ఉంటారు అయ్యా అన్నాడు. ఈశ్వర సంకల్పం లేకపోతే మన వల్ల ఏదీ కాదు. ఒక చిన్న పని కూడా మనం చేయడం జ్ఞాపకం పెట్టుకోండి, ఈశ్వర అనుగ్రహం లేకపోతే, ఈశ్వర సంకల్పం లేకపోతే ఒక చిన్న పని కూడా మన వల్ల, మన అహంకారం వల్ల చిన్న పని కూడా అవ్వదు. డివైన్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఏ పని మన వల్ల అవ్వదు. మన వల్ల అయిపోతుంది, మన వల్ల అయిపోతుంది. మనం మానసికంగా ఆరోగ్యం పాడు చేసుకోవడం, శారీరకంగా ఆరోగ్యం పాడు చేసుకోవడం, అక్కడ మన వల్ల గడ్డి పరక అవ్వదు. ఈశ్వరానుగ్రహం లేకపోతే, ఈశ్వర సంకల్పం లేకపోతే మన వల్ల గడ్డి పరక అవ్వదు. మన భారతదేశంలో పుట్టినటువంటి మహావీరుల్లో అర్జునుడు ఒకడు. అంత వీరుని అక్కడ పెట్టుకుని నువ్వు ఆన చంపటం ఉంటే నేను చంపే ఉంచాను, నువ్వు చేతులు ఆడించి సరిపోతుంది, ఏదో వచ్చా కాబట్టి యుద్ధం మామూలుగా చెయ్యి, నువ్వు చంపడం కాదు నేను చంపే ఉంచాను వాడు, అది ఈశ్వర సంకల్పం. ఆ ఒక్క మాట మనకు అర్థం చేసుకుంటే మనకు అది భయం అనేది తగ్గిపోతుంది. అయితే మీరు ఎక్కడికైనా నడిచి వెళుతున్నారనుకోండి, భగవాన్ అంటున్నారు ఇక్కడ నుంచి ఏలూరు మీరు నడిచి వెళుతున్నారనుకోండి, నేను నడుస్తున్నాను నేను నడుస్తున్నాను నేను నడుస్తున్నాను అనుకోకపోయినా మీరు వెళ్ళిపోతారు. ఏలూరు మీరు నడిచి వెళుతున్నారనుకోండి, ఏలూరు నడిచి వెళ్తే నేను నడుస్తున్నాను నేను నడుస్తున్నాను అనుకోక్కర్లేదు, అనుకోకపోయినా మీరు ఏలూరు వెళ్ళిపోతారు. నేను నడుస్తున్నాను నేను నడుస్తున్నాను అనుకోకపోయినా మీరు వెళ్ళిపోతారు. అలాగే నేననే తలంపు లేకుండా ఏ పని చేసినా పని పూర్తి అయిపోతుంది. అది నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను నేను సాధిస్తున్నాను అనుకోకర్లేదు, అనుకోకపోయినా అది అయిపోతుంది. అలా నేను చేస్తున్నాను అనుకుంటే మీ కొత్త సంస్కారాలు వస్తాయి. ఆ కొత్త సంస్కారాలు వస్తే కొత్త సంస్కారాల నుంచి మళ్ళీ కొత్త సంకల్పాలు వస్తాయి. కొత్త సంకల్పాలు వస్తే మళ్ళీ కొత్త జన్మలు వస్తాయి. మనకి ఏం అక్కర్లేదు. ఎంత మాయ ఎంత బలీయంగా ఉంటుందంటే, మనకు ఒక్క జన్మ వచ్చే సంస్కారం ఇంక జన్మలు ఏమనుకోండి, అనుకోండి ఒక్క జన్మ వస్తుంది అనుకోండి, మనకున్న బలహీనతను బట్టి ఇంకొక జన్మ సరిపోతుంది అనుకోండి, మనకు ఆ జన్మ చోటు మనకు మోక్షం వస్తుంది అనుకోండి, అప్పుడు కూడా నమ్మటానికి లేదు. ఈ ఒక్క బలహీనతోటి ఇంకో జన్మ వస్తుంది అనుకోండి, ఆ బలహీనత ఇంకో 10 బలహీనతలు చేరొచ్చు రాబోయే జన్మలో. అంటే మనం ఒడ్డుకొచ్చాక ఒడ్డుకొచ్చాం అనుకోవాలి, కానీ ఆ చివరి స్థితి ఒడ్డుకొచ్చాక చివరి స్థితి వెళ్ళే వరకు ఏ క్షణంలోనే మనం పడిపోవచ్చు. అది బహు జాగ్రత్తగా ఉండాలి. ఆత్మసాక్షాత్కారం కలిగే వరకు, ఆత్మజ్ఞానం కలిగే వరకు, ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తం అయ్యే వరకు, ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తం అయ్యే వరకు నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. అశ్రద్ధ పనికి రాదు. శంకరాచార్య వారు అంటారు, పాయసం 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 ఇలా స్టేజ్ మీద కూర్చుని పాయసం 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 అనుకునే దాని రుచి నీకు ఎలా తెలుస్తుందా, నోట్లో పోసుకుంటే రుచి తెలుస్తుంది. లోపల హృదయంలో అమృతం ఉంది, హృదయంలో అమృతం ఉంది, హృదయంలో అమృతం ఉంది, వేదం చెప్పింది, భగవద్గీత చెప్పింది, హృదయంలో అమృతం ఉంది, అమృతం ఉంటే అమృత సుఖం నీకు ఎలా తెలుస్తుంది, నీకు అనుభవం అమృతం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు దాని పాలకు సుఖం తెలుస్తుంది, నోటితో అనుకున్నంత మాత్రం తెలిసేది కాదు. అంటే ఈశ్వరుని ఆరాధించడం వల్ల, ధ్యానం చేయటం వల్ల మనకు అనుబంధం ఏర్పడుతుంది ఆయనతో. అనుబంధం ఏర్పడినప్పుడు మనం ఆయనకు సేవ చేయటం కదా, ఆయనే మనకు సేవ చేస్తాడు. అంటే మనం భక్తుల్ని గౌరవించినా ఈశ్వరుని గౌరవించినట్టు సమానం. మనం భక్తుల్ని గౌరవిస్తాం అనుకోండి, భక్తులు దేనితో తాదాత్యం పొందుతారు, భగవంతులతో తాదాత్యం పొందుతారు, అప్పుడు నన్నే గౌరవిస్తున్నారని భగవంతుడు అనుకుంటారు. భక్తులు మనం గౌరవిస్తాం అనుకోండి, భక్తులు ఎవరితో తాదాత్యం పొందుతారు, భగవంతులతో తాదాత్యం పొందుతారు, అతను భక్తులు మనం గౌరవించినంత కూడా భగవంతుడు నన్నే గౌరవిస్తున్నారు అనుకుంటాడు. ఇంక తాదాత్యం వీళ్ళకి ఎక్కడ ఉంది, ఆయన చూడటం. తద్వారా కూడా మనం పవిత్రులు అమ్ముతాం. అంటే అక్షర మనమాల్లో రమణ మహర్షి ఏం చెప్పారంటే, డైరెక్ట్గా నీకు భక్తున్నయ్యేటువంటి అర్హత నాకు లేకపోతే నీ భక్తులు భక్తులకైనా నన్ను భక్తుడిగా చెయ్యన్నాడు. నీకు డైరెక్ట్ నీకు కొంతమంది భక్తులు ఉన్నారు, ఆ భక్తులు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళకైనా నేను భక్తుడిగా చేయి, డైరెక్ట్గా నీ డిసైపుల్ నన్ను చేసుకునే యోగ్యత నాకు లేకపోతే. నా హృష్యతి నా దేష్టి నా శోచతి నా కాంక్షతి శుభ అశుభ పరీక్షాహీ మనే సమే ప్రియ. నృష్యతి నేష్టి నశోచతి నకాంక్షతి శుభ అశుభ పరీక్షాది. మనం శుభం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, అశుభం వచ్చినప్పుడు ఒక రకంగా, అది భక్తుడి లక్షణం కాదు. మనకి ఏదైనా మంచి జరిగినప్పుడు ఒక రకంగా ఉంటాం, చెడు జరిగినప్పుడు ఒక రకంగా ఉంటాం. అది భక్తుడి లక్షణం కాదు. ఆ చెడు ఒక మంచి కోసం నీకు చేశాడు అన్న విషయం నీకు అర్థం కావటం, అర్థం కాకపోవటం. ఒకసారి మీకు ఏదో ఈ చెడ్డ జరిగింది ఏంటి, ఈ చెడ్డ జరిగింది ఏంటి మీరు అనుకోవచ్చు. ఈ చెడ్డ ఇంకో మంచికి దారి తీయవచ్చు. అది భగవంతుడు ప్రణాళికగా ఆ పని ఎందుకు చేశాడో మీకు తెలియదు. అంటే భక్తుడి లక్ష్యం ఏంటంటే ఏదైనా కలిసి వస్తే పొంగిపోడు, కలిసి వస్తే పొంగిపోడు, కలిసి రాకపోతే కుంగిపోడు. ఎవరి పట్ల వాడికి అసూయ ఉండదు, ఎవరి పట్ల వాడికి అసూయ ఉండదు. పైగా అసూయ పట్టడానికి వాడికి టైం ఉండదు. అసూయ పట్టడానికి వాడికి టైం ఉండదు. ఎప్పుడు భగవత్ చింతనలో ఉంటాడు, వాడికి టైం ఉంది. వాడికి టైం ఏంటి? స్వామరపోతుడికి అసూయ పట్టడం కానీ నిరంతరము భగవద్ అనుభవంలో ఉన్నవాడికి అసూయ ఏంటి? నేను ఎంత పని చేస్తున్నాను కానీ పని చేసి నేను పొందవలసిందంటే ఈ సృష్టిలో నాకేం లేదు. భగవంతుడు అంటాడు గీతలో, నేను పని చేస్తున్నాను, నేను పని చేస్తున్నాను, నేను పొందవలసిందంటే ఏమీ లేదు, నేను పొందవలసిందంటూ ఏమీ లేదు. అంటే పూర్ణకాముడు ఆయన ఎవరు? భగవంతుడు ఎవరు? పూర్ణకాముడు. అన్ని కోరికలు నెరవేరినవాడు ఆయన. అన్ని కోరికలు నెరవేరినవాడు ఏ స్థితిలో ఉంటాడో ఆయన ఆ స్థితిలో ఉన్నాడు. తర్వాత కోరిక ఉందనుకోండి, డిజైర్ ఉందనుకోండి, మనం ఊళ్ళోకి వెళ్ళినప్పుడు సర్వసాధారణంగా అందరూ కోరికల కోసం వెళతారు. ఏ గుళ్ళోకి వెళ్ళండి, అంటేశ్వరం గుళ్ళోకి వెళ్ళండి, లేకపోతే ఇంకో పోలేరమ్మ గుళ్ళోకి వెళ్ళండి, ఏ గుళ్ళోకి వెళ్ళి మామూలుగా చాలామంది ఏంటంటే జ్ఞానం కోసం కాకుండా కోరికల కోసం వెళతారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే కోరిక ఎప్పుడు పరిమిత వస్తువునే కోరుతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, మీరు మీరు గుళ్ళోకి వెళ్తున్నారు కదా, ఏదో కోరికలు కోరుకోండి. మీకున్న కోరికలు కోరుకోండి, వద్దంటున్నది నేను. కోరికలు మిమ్మల్ని కోరుకోవద్దని చెప్పడం లేదు. ఆ కోరిక ఏ కోరికోరే, అది పరిమితమైంది. పరిమితం లేని స్థితికి కోరిక తీసుకెళ్ళటం. సంతానం లేని వాళ్ళు ఏమనుకుంటారు? సంతానం కావాలనుకుంటారు. ఎలక్షన్లో నిలబడిన వాళ్ళందరూ మేము ఎగ్గిన వెంటనే ఎన్టీఎస్ సౌండ్ దగ్గరికి వస్తాం అనుకుంటారు. లేదా షిరిడి సాయిబాబాకి 100 బస్తాల బిజినెస్ ఇస్తాం అనుకుంటారు. అది ఏదో మొత్తం మీద ఏ కోరికైనా పరిమితమైంది. మీరు బాగా అర్థం చేసుకోండి, ఏ కోరికైనా పరిమితమైంది. లేదా నాకు బాగా ధనం రావాలనుకుంటారు అనుకోండి, అది కూడా అలా కోరిక అంటేనే పరిమితం. మీరు ఏ కోరికైనా కోరుకోండి, కోరిక అంటేనే పరిమితం. కోరిక వల్ల పరిమితం లేని వస్తువు మీకు దొరకదు. కోరిక వచ్చిందంటే అక్కడ పరిమితం ఉందన్నమాట. కోరికలు నుంచే పరిమితుల్లో ఉంటావు. కోరిక లేని స్థితికి వెళ్ళినప్పుడే నువ్వు పరిమితం దాటేళతావు. అంటే మీరు పని చేసేటప్పుడు నో దృష్టి కలిగి పనిచేయండి, లోపల చూపు చూడండి, మీరు పనిచేయండి. అంటే రజోగుణం రాకుండా చూసుకోండి. పని చేసేటప్పుడు మీకు ఏం రాకుండా చూసుకోవాలి? రజోగుణం రాకుండా చూసుకోవాలి. మీకు ఏ కారణాలైనా అశాంతి వస్తానుకో భగవంతుని మర్చిపోయామని అర్థం. అంటే భగవంతుని జ్ఞాపకంలో పెట్టుకుంటే, భగవంతుని రిమెంబరెన్స్లో పెట్టుకుంటే శాంతి అని మర్చిపోతే అశాంతి. ఇంతే శాంతి అశాంతిది. భగవంతుని నువ్వు జ్ఞాపకంలో పెట్టుకుంటే, నారాయణను జ్ఞాపకంలో పెట్టుకుంటే శాంతి. మీరు అశాంతి వస్తామనుకో, అశాంతి వచ్చిన టైంలో నువ్వు మర్చిపోయావని అర్థం. ఆయన మర్చిపోతేనే నీకు అశాంతి వస్తుంది. జ్ఞాపకం పెట్టుకుంటే శాంతి ఎంచేత శాంతి? ఆయనలో ఉన్నదే శాంతి, ఆయన స్వరూపమే శాంతి, ఆయనే శాంతి. లోపల శాంతి, బయట శాంతి, అంత శాంతి. శాంతి పేరున్న వాళ్ళు అందరూ శాంతిగా ఉన్నారు కదా. అన్నపూర్ణ అని పేరున్న వాళ్ళు ఇంట్లో అన్నం ఉందని అర్థం కాదు. పేరుని బట్టి శక్తి ఉండదు, రూపాన్ని బట్టి శక్తి ఉండదు. సాధ్యమైనంత వరకు ఇతర గొడవల్లో నువ్వు కలవ చేసుకోవద్దు. దానివల్ల ఏమవుతుందంటే ఇతర గొడవల్లో కలవ చేసుకోవడం నీకు అహంకారం పెరిగే అవకాశం ఉండొచ్చు. నీ పనేదో నీ దేహం నిలబెట్టడానికి, నీ పనేదో నువ్వు చూసుకోవాలి. ఈతల పని అంటే ఈశ్వరాన్ని బాగుంది. ఆ జ్ఞానం సంపాదించడానికి టైంను కేటాయించుకోవడం. ఈతలు పని చేస్తాయి, కళ్ళు చూస్తాయి, కానీ లోపల మటుకు ప్రశాంతంగా ఉండే నువ్వు చూడాలి. చేతులు తిరిగి పని చేయాలి, కాళ్ళతో నడవాలి. నువ్వు కళ్ళతో చూడొచ్చు, కళ్ళతో చూస్తే కళ్ళతో నువ్వు చూడొచ్చు, కానీ లోపల ప్రశాంతి విడిచిపెట్టకూడదు. కాళ్ళతో నడవచ్చు లోపల ప్రశాంతి, చేతులతో పని చేయొచ్చు లోపల ప్రశాంతతని నువ్వు విడిచిపెట్టకూడదు. లోపల శాంతిని విడిచిపెట్టకూడదు. బయట నువ్వు వ్యాపకాలను అతిగా పెంచుకోకూడదు. తగు మాత్రంగా నీ పని అయితే నువ్వు చూసుకోవాలి. అక్కర్లేని గొడవలకు నువ్వు వెళ్ళకూడదు. అవసరమైన గొడవలకి నువ్వు వెళ్ళకూడదు. నీ పని ఏదో చూసుకుంటూ దేహం ఉంది కాబట్టి దాన్ని మెయింటైన్ చేయాలి దేహాన్ని. అంటే నువ్వేదో నీ పని ఏదో నువ్వు చూసుకుంటూ మిగతా టైం అంతా కూడా జ్ఞాన సంపార్జన కోసం ప్రయత్నించాలి. ఒకవేళ ఏదైనా పని చేసినా ఏదో ఇతరులను ఉద్ధరించడం కోసం అనుకోకుండా ఈశ్వరు అనుగ్రహం కోసం పనిచేయాలి. కొంతమంది అంటే ఉంటారు, ఏమంటే ఈ మనుషులకి ఎంత ఇచ్చినా కృతజ్ఞత ఉండదు అంటే అంటారు కొంతమంది. కొంతమంది పని చేసే మనుషులకి ఎంత పెట్టినా ఎంత ఇచ్చినా కృతజ్ఞత ఉండదు ఏంటి అంటారు. వాళ్ళు కృతజ్ఞత కూడా మనకి ఎందుకు, మనకి పెట్టగల శక్తి ఉంటే పెట్టడం, లేకపోతే ఎవరు మూసుకూర్చోడం. వాళ్ళు మీరు మోక్షం ఇస్తారా? పోనీ నిజంగా వాళ్ళు మనకు మన పట్ల కృతజ్ఞత చూపిస్తారనుకోండి, వాళ్ళు మోక్షం ఇస్తారు వాళ్ళు. ఆ ఇచ్చివాడు ఎవడో, ఆ ఇచ్చివాడు ఎవడైతే మనకు మోక్షం ఇస్తాడో వాడు మన ఆడు దృష్టిలో మనం ఉంటే సరిపోతుంది. వడ్డించేవాడు మనవాడు అయితే చివరి కూర్చున్నా పర్లేదు అంటాడు, మన దగ్గరికి వచ్చేవాడు సరిగ్గా పడేస్తాడు, పడేయవలసింది. అలాగే ఎవడైతే మనకు మోక్షం ఇస్తాడో వాడు సంతోషం కలిగితే సరిపోతుంది. నీ దగ్గర పనిచేసే మనుషులు సంతోషం కలిగితే ఏంటి, కలగకపోతే ఏంటి? మనుషులకు బోళ్ళు పదకొండు అంటూ ఉంటారు, మనుషులకు బోళ్ళు అని పెడతా ఉంటే ఏంటి పెట్టినా కృతజ్ఞత ఉండదు ఏంటన్నాడు. వాళ్ళ దగ్గర కృతజ్ఞత మన దగ్గర ఆశించడానికి ఈశ్వరానుగ్రహం మనం ఆశించాలి, కానీ ఎవరికి నిన్ను మీరు నాలుగు మూడులు పెట్టాడు దగ్గర ఎందుకు కృతజ్ఞత ఆశించలేదు అంటే ఇది ఇటువంటి గొడవల్లోకి వెళ్ళొద్దు అంటున్నాడు భగవాన్. అది మీరు ఎవరికో నాలుగు మూడులు పెట్టి వాడు మన కృతజ్ఞతగా లేదేంటి, మా కృతజ్ఞతగా లేదేంటి అనుకునే బదులు ఇలా అనుకుంటే మీరు ఈ చిల్లర గొడవల్లోకి వెళ్తే ఈశ్వరానుగ్రహాన్ని మిస్ అయిపోతారు, మీ డెస్టినేషన్ మిస్ అయిపోతారు. మీరు బూర్లు అడిగి పెట్టారు, ఈశ్వరుడు సర్వసాక్షి, కర్మ సాక్షి, చూశాడు కదా ఈశ్వరుడు, చూశాడు కదా ఈశ్వరుడు చూసినప్పుడు ఇంకా ఆడు కృతజ్ఞత నీకెందుకు? ఇలా అటువంటి వ్యాపకాల్లోకి వెళ్ళారనుకోండి మీ మనసు బాహ్య ముఖానికి వచ్చేస్తుంది, మీ చివరికి ఈశ్వర అనుగ్రహానికి మిస్ అవుతారు. ఆడు కృతజ్ఞత మీరు ఆలోచిస్తే ఈశ్వర అనుగ్రహానికి మిస్ అవుతారు. ఒకవేళ కృతజ్ఞత మీకు చూపించినా ఆడు కాదు మీకు మోక్షం ఇచ్చేది. మోక్షం మీకు ఎవడిస్తాడో, శాంతిని ఎవడిస్తాడో, పునర్జన్మ లేని స్థితిని మీకు ఎవడు కలుగజేస్తాడో వాడు అనుగ్రహం మీకు కావాలి. కానీ ఈ ఈ బాహ్యమైనటువంటి చివరి కృతజ్ఞతలు మీకు అక్కర్లేదు. ఆ ఉదాహరణ ఎంత బాగుందో చూడండి. ఒక పురుషుడు స్త్రీ వేషం వేయచ్చు. మనకు నాటకంలో స్త్రీ అనుకుంటాం మనం, కానీ వాడు నేను స్త్రీ అనుకోడు. వాడు ఏమనుకుంటాడు, వాడు నేను పురుషుడిని అనుకుంటాడు. మనం అందరూ మన కళ్ళకు వాడు స్త్రీగా కనిపించవచ్చు, కానీ ఆత్మజ్ఞాని ఆత్మానుభవం ఉన్నవాడు లోకంలో ఏ పని చేస్తున్నప్పటికీ మనకి భగవంతుడు లేకపోతే రమణ మహర్షి గారు ఈ పని చేశారు ఆ పని చేశారు మనం అనుకున్నప్పటికీ చూడటానికి, కానీ ఆయన మటుకి పొందవలసిన వస్తువు చూడు అది, ఆయన ఏదైతే ఉన్నాడో అదే అయ్యి ఉంటాడు. పురుషుడు స్త్రీ వేషం వేస్తే నేను స్త్రీ అని ఎన్నడూ అనుకోడేనా, కానీ మనం అనుకోవచ్చు చూసేవాళ్ళు. అలాగే బ్రహ్మానుభవం పొందినవాడు బ్రహ్మమని అనుకుంటాడు, కానీ వాడు చేసే పని మనం చూస్తాం, వాడు చేసే పని మనం చూస్తాం. ఇలాగనే అలాగే వాడు ఇలాగనుకోడు అలాగనుకోడు, ఆ పని చేసేటప్పుడు కూడా తనకి ఆ బ్రహ్మము తనకు ఐడెంటిఫికేషన్ అలాత్యం వాడికి పోదు. వాడు ఆ స్త్రీ వేషంకి నటిస్తాడు, వాడికి ఆ స్త్రీ కింద వాడు నటించినప్పుడు కూడా వాడు పురుషుడు అనే సంగతి వాడికి తెలుసు. జ్ఞాని పరిస్థితి కూడా అట్టి. మీరంటున్నాడు చాలా మంది తమో గుణంలో ఉంటున్నారని ఒక భక్తుడు అడుగుతున్నాడు, చాలా మంది తమో గుణంలో ఉంటున్నారని వాడు తమో గుణం ఎలా పోగొట్టమంటారని ఒక భక్తుడు అడుగుతున్నాడు. భగవాన్ అంటున్నారు అదే పొరపాటు, నువ్వు అది ప్రశ్నే పొరపాటు, అది అటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. ముందు నీ తమో గుణం పోయిందో లేదు చూసుకో. ఎవడో తమో గుణం నీకెందుకు? ముందు నీ తమో గుణం పోయిందో లేదు చూసుకో. తమో గుణం ఉందో లేదో నీకు చూసుకో, ఉంటే అది పోగొట్టుకోవడానికి ప్రయత్నించి. ఎవరో కూడా నీకెందుకు? ముందు నీకు తమో గుణం అలా పెట్టుకుని ఏదో తమో గుణం పోయిందని అదే నీ తమో గుణం ఏదో నువ్వు చూసుకో. నువ్వు బాగుపడే విధానం ఏదో నువ్వు చూసుకో. నువ్వు ఎంతవరకు బాగుపడ్డావో అంతవరకు ఇతరులు కూడా నువ్వు చూసి బాగుపడతారు. జ్ఞాని మాట్లాడక్కర్లేదు. మౌనం వల్లే బోధ జరుగుతూ ఉంటుంది, అవుట్ ఆఫ్ ప్యూరిటీ అండ్ సైలెన్స్, స్వామీజీ అంటారు, అవుట్ ఆఫ్ ప్యూరిటీ అండ్ సైలెన్స్ కమ్స్ ద వర్డ్ ఆఫ్ పవర్. అంటే నువ్వు ఎవరికో తమ్మో గుణం ఉందని కూడా నీకెందుకు, నీ తమ్మో గుణాన్ని పోగొట్టుకో, నీ తమ్మో గుణాన్ని నీ పోగొట్టుకో. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే వాళ్ళకి తమ్మో గుణం ఉంది, ఈళ్ళకి తమ్మో గుణం ఉంది అనుకునే బదులు నీ మనసును ఆత్మీయతకి ఎందుకు మళ్లించకూడదు? నువ్వు ఎంత బాగుందో చూడండి భగవాన్ టీచింగ్ ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. వాళ్ళకి తమ్మో గుణం ఉంది, ఈళ్ళకి తమ్మో గుణం ఉంది, వాళ్ళకి రజోగుణం ఉంది, ఈళ్ళకి రజోగుణం ఉంది చెప్పి నీ కాలాన్ని వేస్ట్ చేసుకునే బదులు నీ మనసును భగవంతుడి వైపుకి, ఆత్మ వైపుకి, చైతన్య వైపుకి నువ్వు ఎందుకు తూరికెళ్ళకూడదు? నీ మనసు వాళ్ళు నల్లగా ఉన్నారు, వీళ్ళు తెల్లగా ఉన్నారు, వాళ్ళు పుట్టిగా ఉన్నారు, వీళ్ళు పొడుగ్గా ఉన్నారు, వాళ్ళకి తమోగుణం ఉంది, వీళ్ళకి రజోగుణం ఉంది, ఇటువంటి గొడవలో పడే బదులు నీ మనసుని భగవంతుడి వైపుకి, చైతన్యం వైపుకి, శాంతి వైపుకి, ఆత్మ వైపుకి, బ్రహ్మం వైపుకి, అమృతత్వం వైపుకి నీ మనసుని ఎందుకు తూరికెళ్ళకూడదు? ఇలా తూరికొస్తా విన్ను వాడికి తమోగుణం ఉంది, వీడికి తమోగుణం ఉంది అని అదే మాయ. ఇలా నువ్వు కాలాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు, నువ్వు ఇలా టైంని వేస్ట్ చేసుకుంటున్నావు. వాడికి తమోగుంటే వాడే పోతావు, నీకెందుకు? నువ్వు పోయి బాగుపడరాదు, నువ్వు బాగుపడు. నువ్వు బాగుపడితే ఇప్పుడు నేను చూశాడు బాగుపడతాడు అని నువ్వు ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉంటే వాడు తమో గుణం ఉందా, నిజంగా వాడు తమో గుణం ఉన్నా నేను చూశాడు తమో గుణాన్ని పోగొట్టుకుంటాడు అది భగవాన్ చెప్పాడు. నువ్వు ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉంటే వాడికి నువ్వు ఎవరికైతే తమో గుణం ఉందని చెబుతున్నావో నువ్వు ఎవరితో చెప్పక్కర్లేదు, వాడు తమో గుణాన్ని పోగొట్టుకుంటాడు. అంటే పెళ్లి చేసుకోవడంలో ఆత్మజ్ఞానం రాదంటారని ఎవరు అడుగుతున్నారు భగవాన్? పెళ్లి చేసుకుంటే ఆత్మజ్ఞానం రాదా అని భగవాన్ అడిగితే ఏమంటున్నారంటే, నువ్వు పెళ్లి చేసుకున్నావు పెళ్లి చేసుకోకపోయినా ఆధ్యాత్మిక జీవితం పట్ల, ఆధ్యాత్మిక జీవితం పట్ల, భగవదానుగ్రహం పట్ల తీవ్రమైన తపన ఉంటే, నువ్వు పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా తపన ఉంటే నువ్వు పొందుతావు వస్తావు. నువ్వు పెళ్లి చేసుకోవనుకో ఆ తపన లేదనుకో పొందవు. పెళ్లి చేసుకుంటావు అనుకో నీకు ఆ తపన ఉంటే నువ్వు పొందుతావు. పెళ్లి చేసుకున్నావా లేదనేది ముఖ్యం కాదు. ఇక్కడ పెళ్లి చేసుకున్నావా నువ్వు పెళ్లి చేసుకోలేదని ముఖ్యం కాదు. మరి పెళ్లి చేసుకోలేదు అనేక ముందు అందరికీ ఆత్మజ్ఞానం వచ్చిందే. పెళ్లి నువ్వు చేసుకున్నావా చేసుకోలేదని ముఖ్యం కాదు. ఈశ్వరానుభవం పొందాలి, అమృతత్వం పొందాలని తపన వల్ల నీకు అది కలుగుతుంది. కానీ ఆ తపన, ఆ తపించడం వల్ల నీకు కలుగుతుంది. కానీ నువ్వు పెళ్లి చేసుకున్నావా పెళ్లి చేసుకోలేదు అనేది ముఖ్యం కానే కాదు. అంటే మనస్సు ముఖ్యం అయ్యా, మనస్సు ముఖ్యం. ఆ మనస్సు ఎప్పుడైతే అణిగిపోయిందో అందులో వాంఛలన్నీ కాలి బూడిదవుతాయి, కాలి బూడిదవుతాయి, ధ్వంసం అవుతాయి. భగవాన్ ఒక మొక్కలో చెబుతున్నారు, నువ్వు చేయవలసిన సాధనం ఏంటంటే, నువ్వు ఆత్మవు, నువ్వు చైతన్యం, నువ్వు బ్రహ్మము, చావు లేని వస్తువు నువ్వే. కానీ ఆ చావు లేని వస్తువుని, ఆ బ్రహ్మముని నువ్వు ఎవరికైతే ఉన్నావు, ఏ వస్తువుగా ఉన్నావు, ఆ వస్తువుని కేవలం ఈ శవానికి పరిమితం చేసేసుకుంటున్నావు. ఆ పరిమితం చేసుకోవటం వదులుకో. ఎంత బాగుందో చూడండి, వండర్ఫుల్ టీచర్. నువ్వు ఎవరు? బ్రహ్మమే. నువ్వెవరు? బ్రహ్మమే. నువ్వు చైతన్యమే. నువ్వు చావులేని వస్తువే. నువ్వు చావులేని వస్తువు అయినప్పటికీ నీ నీ ఉనికిని, నీ అస్తిత్వాన్ని శరీరానికి పరిమితం చేసుకుంటున్నావు. ఆ పరిమితం చేసుకోవడం వదిలిపోవటమే సాధన యొక్క ప్రయత్నం. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఆ పరిమితం చేసుకునే బుద్ధి వదలటమే నువ్వు చేయవలసిన పని. ఉన్న వస్తువుని, ఉన్నదేదో ఉంది, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఆ ఉన్న వస్తువుని శరీరానికే పరిమితం చేసేసుకుంటున్నావు. ఈ ఐదు అడుగు శరీరానికే పరిమితం చే, ఆ పరిమితం చేసుకోవడం వదులుకోవడం నీ సాధన యొక్క ప్రయోజనం. అప్పుడు నువ్వు పొందవలసిందేదో లోపల రెడీగా ఉంది కదా వస్తువు, అది పొందవలసిందేదో ఉంది. తానంతరు తానుగా నీకు ఆ నారాయణుడు ఎవడు తానంతరు తానుగా నీకు వ్యక్తం అవుతాడు. నీ మనసుకి సమస్యలు ఉన్నాయి, అహంకారానికి సమస్యలు ఉన్నాయి, దేహానికి సమస్యలు ఉన్నాయి, ప్రకృతికి సమస్యలు ఉన్నాయి, అన్నిటికీ సమస్యలు ఉన్నాయి. ఇంకా సమస్యలు ఏమి లేదు చైతన్యం. ఆ సమస్యలు లేని చైతన్యాన్ని అందుకున్న వరకు ఏ జన్మకి ఆ జన్మ, ప్రతి జన్మ కూడా ఏదో సమస్య నిన్ను వెంటాడుతూ ఉంటుంది, ఏదో దుఃఖం నిన్ను వెంటాడుతూ ఉంటుంది. మనిషి కూడా నేడ ఏ విధంగా అయితే వెంటాడుతుంది, ఏదో సమస్య నిన్ను వెంటాడుతూ ఉంటుంది ఏ జన్మకి ఆ జన్మ. కానీ మనం కాశీలు స్నానం చేస్తాం, మన పుణ్యాలు మన పాపాలు పక్కన చెట్టు మీద ఉంటాయి. మనం స్నానం చేసి మన పైకి వచ్చేస్తాం కదా, మన పుణ్యాలు పాపాలు మనకు వచ్చేస్తాం. ఈ వ్యక్తి భావన నుంచి పై పావసమా అయ్యా. నువ్వు ట్రైనింగ్ లో పట్టడం అంటే నీ మనస్సు అనుకుంటుంది, నీ మనస్సు అనుకుంటుంది. ఆ ట్రైనింగ్ అయిన చెప్పు బాగానే ఉంటుంది, నీ మనస్సు అనగా ఇంటికి వచ్చిందే మామూలు మనస్సు. అంటే మనం స్ప్రింగ్ మంచాలు ఏం చేయటం, మనం కూర్చున్నప్పుడు ఎక్కడికి వెళ్తాయి, కిందకి వెళ్తాయి. మనం వేసిపోయినప్పుడు మన మనసు మామూలుగా వచ్చేస్తుంది. ట్రైనింగ్ కూడా అటువంటి ట్రైనింగ్ అయిన 10 రోజులు మనస్సు అనుకుంటుంది, మనస్సు అనుకుంటుంది ఇంకా వైకుంఠానికి జ్ఞాన దూరంలో ఉన్నామనిపిస్తుంది. ఇంకా వైకుంఠానికి ఒక జ్ఞాన దూరం ఉన్నాం, దగ్గరికి వచ్చేసామనిపిస్తుంది. ఇంటికి వచ్చాక మామూలే, ఇంటికి వచ్చాక అసలు నీ ఆ మనస్సు అనే సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇది తప్పదు. ఏమి నీకుండే బాధలు దుఃఖాలు ఏమి తప్పవు, నేను వెంటాడుతూ ఉంటాను ఏ జన్మకు ఆ జన్మ. అదే భగవాన్ ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఉపవాసాలు పూర్తిగా చేయకండి, రోజు అన్నం మానేసి కూర్చోవద్దు, రోజు అన్నం మానేసి అన్నాన్ని స్మరించొద్దు, తగు మాత్రంగా తినండి, తగు మాత్రంగా, అతిగా తినొద్దు, తగు మాత్రంగా తిని దైవాన్ని ధ్యానం చేయండి. ఉపవాసం చేసి అన్నాన్ని ధ్యానం చేసే బదులు తగు మాత్రంగా తిని దైవాన్ని ధ్యానం చేయండి. ఉపవాసం దగ్గరగా జరగమని, దేనికి దగ్గరగా జరగమని, మీ లోపల హృదయంలో ఉన్న సద్వస్తువుకి దగ్గరగా జరగమని. సరిగ్గా ఉపవాసం రోజున అన్నానికి దగ్గరగా జరుగుతాం, సద్వస్తువు నీకు దూరంగా లేదు, నీ హృదయంలోనే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఏదనుకుంటున్నావు, నువ్వు ఉంది కానీ నువ్వు ఏమనుకుంటున్నావు, నువ్వు లేదనుకుంటున్నావు, ఉందో లేదో నీకు తెలుస్తుంది. ప్రాపంచిక విషయాల పట్ల నీకు మమకారం తగ్గినప్పుడు ఆ హృదయంలో వస్తువు రెడీగా ఉంది, అది నీకు వెంటనే స్ఫురిస్తుంది. ఎప్పుడు? ప్రాపంచిక విషయాల పట్ల నీకు మమకారం తగ్గినప్పుడు. కొంతమంది అంటా ఉంటారు అందరి చేత మంచి అనిపించుకోవాలి. ఏంటి అందరి చేత మంచి అనిపించుకోవటం అండి? అందరి చేత మంచి అనిపించుకోవచ్చు, ఇటు చెడ్డవాడని అర్థం. అందరి చేత మంచి అనిపించుకోవాలని కూడా బలహీనత, అది కూడా, అది కూడా బలహీన. దానివల్ల కూడా నీ మనసు బాహ్య ముఖానికి వస్తుంది కానీ అంతర్ముఖానికి వెళ్ళదు. ఎక్కువ చుట్ల కాలుస్తున్నావు అనుకో, మాంసం చేపలు ఎక్కువ తింటున్నావు అనుకో, నీ ధ్యానం సరిగ్గా సాగదు. అంటే నీ దేనైతే పొందాలనుకుంటున్నావో ఆ దాన్ని పొందడానికి నీ ప్రయాణం సరిగ్గా సాగదు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు చేసేస్తాయి. ఈ మాంసం చేపలు చుట్టలు సిగరెట్లు ఏం చేస్తాయంటే ట్రాఫిక్ జామ్లు చేసేస్తాయి. అంటే నువ్వు పొందవలసిన వస్తువుని పొందకుండా అడ్డుకుంటా ఉంటాయి. అంటే మత్తు పదార్థాలు పనికిరావు. మత్తు పదార్థాలను దేన్ని తీసుకోవద్దు. మత్తి పదార్థాల వరకు తాత్కాలికంగా అవి ఉద్వేగపరుస్తాయి, తర్వాత మళ్ళీ నీరసం వచ్చేస్తుంది, తర్వాత మళ్ళీ నీకు నీరసం వచ్చేస్తుంది. అంచెలు అలా వద్దు నీకు, అంటే నువ్వు అలవాట్లోంచి బయటకు రా. ఒక విధంగా నీకు అలవాట్లు లేకపోతే పర్వాలేదు, ఒక విధంగా అలవాట్లు ఉంటే అందులోంచి బయటకు రావటానికి ప్రయత్నించు. అలవాట్లోంచి బయటకు వస్తే అసలు వస్తువు వ్యక్తం అవుతుంది, అసలు వస్తువు అంటే చావు లేని వస్తువు నీకు వ్యక్తం అవుతుంది. అది భగవాన్ ఈ మాట చెప్పేవారు. నీ అవసరాల్లోంచి బయటకు రమ్మని నేను చెప్పటం లేదు, నీ అలవాట్లోంచి బయటకు రండి. ఒకటి నిద్ర, రెండు ఆహారం, మూడు మాటలు చాలా మితంగా ఉండు. ఇవి ఎవరింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడు, అంతకు మించి నువ్వు మాట్లాడు. ఒకటి తిండి కాడ జాగ్రత్తగా ఉండాలి, రెండు నిద్ర విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మూడు ఆహారం. అంటే నిద్ర అవసరం, మరీ ఎక్కువ నిద్రపోతాం అనుకుని టైం వేస్ట్ అయిపోదు. అంటే మనం నిద్రలో సాధన చేయం, జాగ్రత్త అవస్థలో సాధన చేస్తాం. నిద్ర ఎక్కువ అవుతుంది అనుకుని జాగ్రత్త అవస్థ తగ్గుతుంది, నిద్రకి పెరిగిపోతాం అనుకుని జాగ్రత్త అవస్థ తగ్గుతుంది. మనం చేసే ప్రయత్నం ఎక్కడ చేస్తాం, జాగ్రత్త అవస్థలోనే చేస్తాం. అంటే మనం చేసే ప్రయత్నం తగ్గిపోతుంది నిద్ర ఎక్కువైతే. అంటే శుచిగా ఉండు, ఎలా ఉంటావు, శుచిగా ఉండు, శాంతిగా ఉండు, శుచిగా ఉండు, శాంతిగా ఉండు. తపస్సు చెయ్యి, తపస్సు అంటే నీ మనస్సుని పిండు. తపస్సు అంటే ఏంటి, నీకు ఏ బలహీనతలు అయితే ఉన్నాయో ఆ బలహీనతల నుంచి బయటకు రావటానికి ఆ బలహీనతలు ఎండింపజేయి, అది తపస్సు అంటే. అధ్యయనం చెయ్యి, భగవద్గీతో లేదా భాగవతము, విష్ణు సహస్రనామాలు, ఏదో ఒకటి, విష్ణు పురాణము లేకపోతే భగవద్గీత లేకపోతే ఏదో ఒకటి ఆ మంచి నీకు ఉపయోగపడే గ్రంథాన్ని అధ్యయనం చెయ్యి. అధ్యయనం చేయకపోతే ఏమీ తెలియదు. అలాగే మాగుతాంటే నాకేదో ఇప్పుడు పూర్తిగా దాంట్లో గుందని చెప్పి ఎలా నాగుతావు, భగవంతుడు చెప్పిన వాక్యాన్ని అలా మరణం చెయ్యి, అధ్యయనం చెయ్యి, తర్వాత భగవంతుడు చెప్పిన వాక్యాన్ని బాగా మరణం చెయ్యి. ఈశ్వరుడు పట్ల భక్తి కలిగి ఉంది, ఈశ్వరుడు భక్తి సుబ్బిడ్డన్ బయాలకు జమునబి. నువ్వు ఎంత గొప్పవాడైనా, నీకు ఎంత డబ్బున్నా లేక ఎంత పదవున్నా ఈశ్వరుడు మర్చిపోకు, ఈశ్వరుడు పట్ల భక్తి కలుగుతుంది. ఒకవేళ సాంఘికంగా నీ పరిస్థితులు బాగున్నాయనుకోండి, ఒకవేళ సాంఘికంగా మీ కుటుంబ పరిస్థితులు బాగున్నాయనుకోండి, మీ కుటుంబ పరిస్థితులు బాగున్నాయని గర్వం తెచ్చుకోకండి, ఈశ్వరుడు పట్ల భక్తి కలగండి. ఈశ్వర భక్తి షుడ్ బి డన్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్, బై ఆల్ క్రీచర్స్. సామాజికంగా మీ పరిస్థితులు అన్నీ బాగున్నా ఈశ్వరుడు పట్ల భక్తి మటుకు విడిచిపెట్టద్దు, ఈశ్వరుని మర్చిపోవద్దు. రిమెంబర్ విష్ణు, రిమెంబర్ శివ, రిమెంబర్ గాడ్, ఓవర్కమ్ యాంగర్. భగవంతుడి మీద భక్తి పెంచుకోండి, కోపాన్ని తగ్గించుకోండి. అంటే మీకు అందరికీ కోపాలు ఉన్నాయని నేను చెప్పడం ఇంతో తగ్గించుకోమని, అది ఓవర్కమ్ గ్రీడ్, ఓవర్కమ్ యాంగర్, ఓవర్కమ్ లస్ట్. రిమెంబర్ గాడ్, రిమెంబర్ విష్ణు ఆల్వేస్. సదా మీరు అన్ని సర్వావస్థల్లోని కూడా, అంటే పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఆ విష్ణువుని మటుకు మర్చిపోవద్దు, భగవంతుని మటుకు మర్చిపోవద్దు. ఓవర్కమ్ యాంగర్, ఓవర్కమ్ గ్రీడ్, ఓవర్కమ్ జెలసీ. ఇంకేంటంటే విష్ణువు నిరంతరము స్మరించడం వల్ల మీరు పవిత్రులు అవుతారు. రిమెంబర్ గాడ్ ఆల్వేస్. సంపాదించుకునేది సంపాదించుకోవాలి, పోగొట్టుకోవాల్సింది పోగొట్టుకోవాలి. భగవద్ పొందడానికి అవసరమైన సంపాదించుకోవాలి, భగవద్ అనుభవానికి విరుద్ధం భగవద్ అనుభవానికి మనకి అడ్డొస్తాయని పోగొట్టుకోవాలి. అది విష్ణువు ఎందుకంటే నిరంతరం విష్ణువుని స్మరించడం ఎందుకంటే మనం పవిత్రులు అవ్వటం కోసం, భగవద్ అనుభవం పొందటం కోసం. ఓవర్కమ్ యాంగర్, ఓవర్కమ్ గ్రీడ్, ఓవర్కమ్ జెలసీ ఎందుకంటే భగవద్ అనుభవానికి అడ్డొస్తాయని విడిచిపెట్టు. ఎల్కేజీ పిల్లలకు చెప్పినట్టు చెబుతున్నారు భగవాన్, ఇంకేం చెప్తారు మీకు. ఎంఏ కొంతమంది అంటే ఉంటారు చూడండి, ఏమంటే ఎవరి వాళ్ళు చెబితే ఏం అర్థం అవుతుందండి, వాళ్ళకి తెలియాలి కదా అంటారు. వాళ్ళకి తోసేటట్టు చెప్పమని, ఇలా మాత్రం అయితే వాళ్ళకి తోస్తేనే వాళ్ళకి ప్రాపర్గా ఉంటుంది. ఎవరి వాళ్ళు చెప్తే ఆదివారం చెప్తే సోమవారానికి మర్చిపోవచ్చు, వాళ్ళకి తోచింది చాలా కాలం నిలబడుతున్నది, వాళ్ళకి తోచేటట్టే చెప్పమని. నీ టీచింగ్ కూడా అలాగే ఉండాలి. నువ్వు జడ్జిమెంట్లు చెప్పొద్దు, వాళ్ళు ఆలోచించడానికి, వాళ్ళు ఆలోచించుకోవడానికి ఫుడ్ సప్లై చేయి. వాళ్ళ మంచి వాళ్ళు వీళ్ళు చెడ్డ వాళ్ళని తీర్పులు ఏం చెప్పొద్దు, వాళ్ళు ఆలోచించడానికి సరిపడినటువంటి ఫుడ్ వాళ్ళకి సప్లై చేయి. మీటింగ్లన్నీ మేము చెబుతున్నాం కానీ మీరు అవకాశం ఉంటే ఇంటికాడ పని ఉంటే చెడగొట్టుకుని రావద్దు. ప్రతి మీటింగ్కి రావాలని మీరు అనుకోవద్దు. ఇప్పుడు గుండెగల్ని మీటింగ్ పెట్టామనుకోండి, గుండెగల్ని గ్రామస్తులకి పరిసరం వాళ్ళకి, అంటే మీరు దూరానికి శ్రమపడి ఇప్పుడు రాజవులో పెట్టామనుకోండి, శ్రమపడి అంత దూరం రావక్కర్లేదు. మేము ఎక్కడ ఆ ప్రాంతానికి ఏదో ఆ ప్రాంతానికి ఒకసారి పెట్టమని అడిగారు కదా, అక్కడ అక్కడ ఏర్పాటు చేస్తామే మీటింగు. ఇప్పుడు రాజవుల్లో పెడితే గుండుగోళ్ళ నుంచి రాజువులు రమ్మని కాదు. అయితే నీకు అవకాశం ఇంటికాడ ఏదైనా డ్యూటీ ఉంటే డ్యూటీ విడిచిపెట్టి రావద్దు మీటింగ్కి. డ్యూటీ ఈజ్ గాడ్. కొంతమంది దేవుడి కంటే ఎక్కువ కూడా డ్యూటీని బాగా చూస్తారు. శ్రీరంగంలో పెరుమాళ్ళు ఊరేగుతున్నాడు రంగనాథుడు. ప్రామాణికేమో ఊరేగించే దేవుని ఊరి గుమ్మలో కూర్చుని చూస్తున్నాడు. దేవుడు వస్తున్నాడు వర్షాగా అందరి ఇంటికి చూసి వెళ్తూ ఉంటాడు కదా. మనం ఆయన దగ్గరికి వెళ్ళకపోయినా ఆయన మన దగ్గరికి వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు. పాప అందరి గుమ్మాల్లోనూ ఆగుతాడు. అప్పుడు రామానుడు ఏమన్నాడంటే, ఆ పాలు కాస్తున్నాడు తన సేవకుడు తన భక్తుడు అప్పుడు రంగనాథుడు వెళ్ళిపోతాడు, ఎంతోసేపు ఉంటాడు మన గుమ్మలో, నువ్వు ఆ చేతిలో పని ఇరికి పెట్టేసి నువ్వు రంగనాథుని చూడటానికి రా అంటాడు. అప్పుడు ఆ భక్తుడు ఏమంటాడంటే, నీ దేవుడు నువ్వు చూసుకో, నా దేవుడికి నేను పాలు కాస్తున్నాను అంటాడు. వాడు నాకు దేవుడు నువ్వు, నీకు దేవుడు వాడు, నాకు దేవుడు నువ్వు, నీకు దేవుడు రంగనాథుడు, నీ దేవుడు నువ్వు చూసుకో, నా దేవుడిని నేను చూసుకుంటున్నాను, పాలు కాస్తున్నాను, ఈ చేతిలో ఉన్న పని విడిచిపెట్టి రానన్నాడు వాడు. రంగనాథుడు వస్తే రాని, నువ్వు చూడుకోని, నువ్వు చూడబోయే నువ్వు చూడు, ఇప్పుడు చేతిలో ఉన్న పని విడిచిపెట్టి రాను. నీకేమో ఆయన దేవుడు, నాకు నువ్వు దేవుడు, ఇప్పుడు నీకు నేను పాలు కాస్తున్నాను, చేతిలో ఉన్న పని విడిచిపెట్టి రాను అన్నాడు. రంగనాథుడు నివ్వెరపోయాడు. ఆ రంగనాథుడు కళ్ళు చూస్తే మనకి ఇంకే ఆకర్షణ కలగదు, అంత అందంగా ఉంటాయి కళ్ళు. రంగనాథుడు కళ్ళు చూస్తాం అనుకోండి, బాహ్యమైన ఆకర్షణలో ఇంకా మన మనస్సు చెల్లదు, అంత అందమైన కళ్ళు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమును చూస్మరించు వారల కాన్స్టాంట్ రిమెంబరెన్స్. అరుణాచలమును చూస్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు, నువ్వు గుళ్ళో దేవుని చూస్తున్నావు, కామే భగవాన్ దేఖో అని. పనిలో కూడా దేవుని చూడటం నేర్చుకోవాలి. నువ్వు గుళ్ళో దేవుని చూస్తున్నావు, పనిలో కూడా దేవుని, నువ్వు చేసే పనిలో కూడా దేవుని చూడటం నేర్చుకో, కామే భగవాన్ దేఖో. నువ్వు గుళ్ళో దేవుణ్ణి ఎలా చూస్తున్నావు, నువ్వు చేస్తున్న పనిలో కూడా దేవుని చూడటం నేర్చుకో. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటే మనం పెజాలతో దేవుణ్ణి ప్రార్థించడం కాదు, పెజాల చేసే పని చేతులు కూడా చేయమని. పెజాలతో నువ్వు దేవుణ్ణి ఎలా ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థన, నువ్వు చేసిన ప్రార్థనే చేతులతో ఆచరించవని. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఓం నమో నారాయణాయ నారాయణాయ నారాయణ 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 ఓం నమో నారాయణాయ నారాయణ ఓ నారాయణ నారాయణ. రామానుజుడికి అష్టాక్షరి గురువు గారు ఉపదేశించారు. అష్టాక్షరి పంచాక్షరి అష్టాక్షరిని రామానుజుడికి వాడు గురువు గారు ఉపదేశించి ఏమని చెప్పారంటే, ఈ మంత్రం ఎవరితో చెప్పకు, ఎవరితో అని చెప్తే నీ తెర పది మొక్కల కింద అయిపోయి చస్తావని చెప్పాడు. ఈ మంత్రం నువ్వు ఎవరితోటి చెప్పకో, ఎవరితోటైనా చెప్పామంటే 10 ముక్కలకి మీ తలక అయిపోతుంది చేస్తామని చెప్పాడు రామానుజుడు గురువు. రామానుజుడు ఏం చేశాడంటే శ్రీరంగం గురు గోపురాల మీదకి నిలబడి అందరి చోటి ఓం నమో నారాయణగా, ఓం నమో నారాయణగా, ఓం నమో నారాయణ అని అందరికి శ్రీరంగంలో అందరూ వినపడేలాగా పాడాడు. ఎవరు? రామానుజుడు. తర్వాత గురువు గారు చెప్పారు, ఏమయ్యా నేను చెప్పాను కదా ఈ మంత్రం నువ్వు ఎవరికైనా చెబితే చస్తావు పది నీ తలకాయ 10 ముక్కలు అని చెప్పాను కదా, అంటే ఈ మంత్రం అందరూ విన్న తర్వాత నేను చచ్చినా పర్వాలేదు అని చెప్పారన్నాడు. నేను బాగుపడతానే కదా మీరు ఈ మంత్రం చెప్పారు, అంటే ఈ మంత్రం శ్రీరంగం అందరూ విన్నాక వాళ్ళు కూడా మీకు బాగుపడతారు కదా, వాళ్ళు బాగుపడ్డాక నేను చచ్చినా పర్వాలేదు. ఓం నమో నారాయణాయ, నారాయణ నారాయణ, ఓం నమో నారాయణాయ నారాయణాయ నారాయణాయ, ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. కొంతమంది క్వాలిటీకి ఎక్కువ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. గాంధీ గారు ఇంగ్లాండ్ వెళ్ళేప్పుడు వాళ్ళ అమ్మ వెళ్ళొద్దని చెప్పిందట. నువ్వు అక్కడ ఎంత పెద్ద చదువు చదువుకున్నా నేను సంతోషించాను, అక్కడ నువ్వు సారా తాగడం నేర్చుకుని వస్తావనుకో, మాంసం చెంపలు తింటాను నేర్చుకుని వస్తావనుకో, నువ్వు ఎన్ని డిగ్రీలు నువ్వు తెచ్చుకున్నా కానీ నేను నువ్వు చూసి నేను సంతోషించనని చెప్పిందట. గాంధీ గారు తన బయోగ్రఫీలో రాశాడు, నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళి మాంసం చేపలు తింటాం సారా తాగటం నేర్చుకుని వస్తావనుకో, అక్కడ భారత్లో డిగ్రీ 10 డిగ్రీలు తెచ్చుకుంటావనుకో, నీ డిగ్రీలు చూసి మరి నేను సంతోషించను. నువ్వు చదువుకుంటానంటే మంచిదే, ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళి అక్కడ చెడ్డలు వాటిలు నేర్చుకునే బదులు చదువు మానేయటం మంచిది. ఇలా మా అమ్మ చెప్పిందని బయోగ్రఫీలో రాశాడు ఆయన. నువ్వు ఇంగ్లాండ్ వెళ్ళి డిగ్రీలు తెచ్చుకున్న డిగ్రీలతో పాటు చెడ్డలు వాటిని నేర్చుకుని వస్తే మొత్తం చదువు మానేయటం మంచిది. ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ, ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ నారాయణ నారాయణ, ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ.